భగవాన్ చూడండి, అరుణాచలం వచ్చిన రోజున గోచిపెట్టాడు. అరుణాచలం ఎప్పుడు వచ్చిందో, అరుణాచలంలో 54 సంవత్సరాలు 54 లాంగ్ ఇయర్స్ ఉన్నాడు ఆయన. ఆశ్రమంలో ధనం కురిసింది, ప్రపంచం అంతా కూడా వచ్చింది. డాక్టర్స్ వచ్చారు, ఇంజనీర్స్ వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, అడ్మినిస్ట్రేటివ్స్ వచ్చారు, ఎవడొచ్చినా గోచే. ఎక్కడ వికారం, ఎక్కడ వికారం లేదు. 50 ఏళ్ళు ఆ గోచితో ఉన్నాడు. ధనం లేనప్పుడు అలా ఉన్నాడు, ధనం వచ్చినప్పుడు అలా ఉన్నాడు, ఏమి పేరు లేనప్పుడు అలా ఉన్నాడు, ప్రపంచ ఖ్యాతి పొందినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మనం అలా ఉండగలం? ఒక ఎకరం పెరిగితే చాలు మనం ఎవరు పట్టుకోలేడు. ఎంచేది ఆ ఈగో పెరిగిపోతున్నారు. అలా అరుణాచలంలో వచ్చిన గోచి ఎలా ఉన్నాడు, 54 సంవత్సరాలు ధనం ఆశ్రమంలో వర్షం కురిసిన, ప్రపంచ ప్రఖ్యాతి పొందినప్పటికీ ఎంతో ప్రపంచం ఉంటుంది, ఎంతో అన్ని వాళ్ళు వాళ్ళ ఫీల్డ్స్ లో ఎంతో ఖ్యాతి పొందిన వాళ్ళు వచ్చి ఆయన సమక్షంలో కూర్చున్నప్పటికీ ఆయనకి ఏమి కూడా వికారం కలదు. అరుణాచలం వచ్చిన రోజున ఎలా ఉన్నాడో చివరి రోజున కూడా అలా ఉన్నాడు. అక్కడ మైండ్ లేదు, పావర్టీ రావచ్చు, నీ దేహ ప్రవర్తన బట్టి నీకు ధనం రావచ్చు, ఇవన్నీ డ్రీమే, ఇవన్నీ కూడా స్వప్న మాత్రమే. వాటితో ఐడెంటిఫై ఉండటం, అయితే ఎప్పుడైతే వాటితో ఐడెంటిఫై నువ్వు అవ్వటం లేదు, అప్పుడు నీ మైండ్కి ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది. నీ మైండ్కి నీ యువకి ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు దేహంతో ఐడెంటిఫై అవ్వటం లేదు, గౌరవం వచ్చినప్పుడు పొంగిపోవటం, అగౌరవం వచ్చినప్పుడు కుంగిపోవటం ఎప్పుడైతే నువ్వు మానేసావు, దేహంతో ఐడెంటిఫై అయిపోతే అవి కూడా వదిలేస్తాయి. అప్పుడు జనరల్గా మనస్సు పలచబడిపోతుంది, పలచబడిపోయి మలచబడిపోయి ఈగో చిరిగిపోతుంది. ఈగో ఎప్పుడైతే చిరిగిపోయిందో నీ స్వరూపం నీకు వ్యక్తంగా ఎలా వ్యక్తమవుతుంది, నేరుగా వ్యక్తమవుతుంది. మీరు దేవుడిని మమ్మల్ని నమ్మమని మీరు చెబుతున్నారు, నేను దేవుడిని నమ్ముతున్నాం, దేవుడిని శరణాగతి వేడుకుంటున్నాం, బట్ స్టిల్ దేర్ ఇస్ నో ఫైట్. కానీ ఇంకా మాకు సహాయం కందటం లేదా అంటే భగవాన్ ఏం చెబుతున్నారని కలెక్టర్ గారికి, భగవంతుడి కనుక నువ్వు శరణాగతి పొందిన మాట నిజమైతే నాకు దేవుడు సహాయం చేయటం లేదనే మాట నీ నోటంటే రాదు. నీకు అర్థమవుతుంది, బాగా అర్థం చేసుకోండి. మీ కలెక్టర్ గారు ఏమంటున్నారంటే, నేను భగవంతుడిని శరణాగతి పొందాను, కానీ నాకు ఆయన దగ్గర నుంచి ఏమి సహాయం రావటం లేదు, భగవంతుడు నాకు సహాయం చేయటం లేదు అన్నవాడిని మటుకు వీడు సరెండర్ చేయలేదు కలెక్టర్ గారు. నీకు అర్థమవుతుంది, ఈ పర్సనల్ అయిన మటుకు ఈ దగ్గరే పెట్టుకున్నాడు, ఇక్కడే పేచి వస్తుంది. పర్సనల్ అయిన ఇండివిజువల్ అయిన పర్సనల్ అయిన సార్లు ఇన్వాల్వ్ వచ్చింది ఆయన మినహాయించుకుంటున్నాడు. ఎవరు కలెక్టర్ గారు, నేరస్తుడి పర్సనల్ అయ్యే ఇండివిజువల్ అయ్యే వాణ్ణి మినహాయిస్తే ఎలాగా, వాణ్ణి ఇన్వాల్వ్ చేయాలి, వాడిని రిమూవ్ చేయవలసింది, ఎలిమినేట్ చేయవలసింది వాడినే. అంటే ఇవి ఏమంటున్నాడు, దేవుడి దగ్గర నుంచి నాకు సహాయం, నేను భగవంతుని నమ్ముతున్నాను, భగవంతుని విశ్వసిస్తున్నాను, కానీ దేవుడి దగ్గర నుంచి నాకు సహాయం రావటం లేదు అంటున్నారు. ఎవడైతే దేవుడి దగ్గర నుంచి నాకు సహాయం రావటం లేదని ఎవడైతే అంటున్నాడో వాడిని కనుక నువ్వు సరెండర్ చేసి ఉంటే దేవుడి మీద నీకు ఈ కంప్లైంట్ పెట్టవు అంటున్నారు. వాడిని సరెండర్ చేయలేదు, వాడిని సరెండర్ చేయలేదు. దేవుడికి నువ్వు శరణాగతి పొందిన మాట నిజమైతే దేవుని సంకల్పానికి భిన్నంగా మాట్లాడవు. దేవునికి ఎవడైతే పూర్ణ శరణాగతి పొందాడు వాడు దేవుని సంకల్పం, వీడి సంకల్పం, దేవుని భావనే వీడి భావన. దేవునికి మీరు కనుక శరణాగతి పొంది ఉంటే ఆయన సంకల్పం మీకు మీ సంకల్పంగా మీకు తెలుస్తుంది. మీ శరణాగతి నిజమైతే ఆయన సంకల్పమే నా సంకల్పమే మీకు అనిపిస్తుంది. ఏది మంచో ఏది చెడ్డో మనకు తెలియదు. ఏదో చెడ్డ వచ్చి మీద పడిపోయింది అనుకుంటాం. ఈ చెడ్డ నీ హృదయం యొక్క లోయల్లోకి నీ మనసును ముంచేయడానికి ఉపయోగపడవచ్చు. బాహ్యంగా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి, ఒక సంఘటన ఆ సంఘటన వల్ల నీ మనసు అంతర్ముఖం అవ్వచ్చు. మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళే నీకు దూరం అవుతున్నారు అనుకోండి, అప్పుడు నీ మనస్సు ఈశ్వరుడు ఎందు శరణాగతి పొందడం, ఈశ్వరుడు ఎందు నిలబడవచ్చు. అంటే నీ మనస్సుకి ఎవరైతే ఆధారంగా ఉన్నారో మీకు దూరం అవుతారనుకోండి, మీ మనస్సు యొక్క బూట్లు కింద పడగొట్టారు పడిపోతాయి. మీ మనసు బోట్లు ఎప్పుడైతే కింద పడిపోయినది హృదయం యొక్క లోయలో కూరుకుపోతుంది. అంటే మనం బోట్లు పెట్టి బతుకుతున్నాం, నీకు అర్థమవుతుంది. గౌరవం ఒక బోటు, ఆస్తి ఒక బోటు, లేకపోతే కోడళ్ళనో కూతుళ్ళనో అల్లుళ్ళనో ఏదో ఈ ఫ్రెండ్షిప్లు ఈ ఉంటాయి కదా, ఈ బంధుత్వాలు ఏ ఉంటాయి కదా, ఈ స్నేహాలు ఏటువంటి అవన్నీ బోట్లు. ఈ బోట్లు మీద ఆధారపడి ఈ మైండ్ నిలబడతాను. భగవంతుడు ఏం చేస్తాడంటే ఒకసారి బాహ్యమైన కొన్ని సంఘటనలు క్రియేట్ చేసే బోట్ను ఒక బోట్ను బయటకు తీసేస్తూ ఉంటాడు. అప్పుడు నీకు బయలువేసినట్టు ఉంటుంది. బాహ్యంగా మీకు ఏంటి నా ఆధారాలు ఓడగొడుతున్నారండి దేవుడిని మీరు అనుకోవచ్చు, కానీ ఆధారాలు ఓడగొట్టుతారు ఆయన స్వరూపం. ఆ మనస్సును కొంగదీసి అంటే ఆ మనస్సును తీసేసి మీకు ఆ మనస్సును చింపేసి మనస్సు యొక్క ఆధారాలు తీసేసి ఆ మనస్సును హృదయంలో నిలిపి ఎప్పుడైతే మనస్సు యొక్క ఆధారాలు పోనీయో దానికి ఆధారాలు పోనేది హృదయాక మనస్సు హృదయంలోకి ప్రవేశిస్తుంది. మనసు హృదయంలోకి మనస్సు హృదయంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల దాని డ్యూరేషన్ పెరగటం వల్ల మనస్సు హృదయంలో కరిగిపోతుంది. మనసు హృదయంలో కరిగిపోతుంది. మనసు హృదయంలో కరిగిపోతే అప్పుడు ఈ ఫాల్స్ అయి నశిస్తుంది. అప్పుడు ట్రూ అయి నీకు అది చిన్నవి కాదు, గుడ్లు అయి కాదు, అది నిజమే. ఇప్పుడు చూశాడు నన్ను తెలుసుకొని కృష్ణుని నడుచుకునే జీవితం అది యేసు క్రీస్తు ఐ ఆమ్ ది వే అన్నాడు. నో మీ అని కృష్ణుని ఏమని చెప్పాడు? నో అని మీ, నో మీ అంటేనే నో మీ ఏంటి కృష్ణుని ఏమని చెప్పాడు? నన్ను తెలుసుకొని నడుకు. ఆ నన్ను అన్నది ఆ వస్తువు అని చూశారు. ఆ వస్తువు ఎప్పుడైతే ఫాల్స్ అయి పడిపోయిందో ఆ నో మీ అన్నది ఆ మీ ఆ వస్తువు నీ హృదయంలో వ్యక్తం అవుతుంది. భగవంతుడు నన్ను తెలుసుకొని నడుచుకుంటు గీతలో ఆ నన్ను నో మీ అన్నాడు చూడండి. ఆ మీ ఎక్కడుంది? అది ఎక్కడుంది? ఎక్కడ ఉండేది? నీ హృదయంలో ఉంది. ఈ ఫాల్స్ ఎప్పుడైతే ఎలిమినేట్ చేయబడిందో అది నీకు లోపం అటువంటి ఆ వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. బాహ్యమైన సంఘటనలు చూసి ఒకసారి నీకు మంచిగా జరగవచ్చు కొన్ని సంఘటనలు, అది భవిష్యత్తులో మీ పతనానికి కారణం అవ్వచ్చు. బాహ్యంగా కొన్ని సంఘటనలు మీకు చెడ్డగా కనిపించవచ్చు, అది మీరు బాగుపడటానికి ఆ చెడ్డ సంఘటనలు మీకు ఉపయోగపడవచ్చు. ఏది మంచి ఏది చెడ్డో మీకు తెలియదు. కోర్స్ లైఫ్ యొక్క కోర్స్ భగవంతుడు ఎప్పుడు ఎలా తరణం చేస్తే ఎలా తిప్పుతాడో మీకు చెప్పలేరు. మీరు ఇంటి పక్కన ఏముందో మనకు తెలియదు, ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు. నీకు అర్థమవుతుంది? ఈ శరీరంలో రాకముందు ఎక్కడున్నావు మనకు తెలియదు. ఈ శరీరం మరణించాక ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. మనం దేవుడు మనం చెప్పినట్టు దేవుడు ఎలా మన ఉద్దేశం. ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదండి, కానీ మనం చెప్పినట్టు దేవుడు శరణాగతి పొందిన వాడు. నేను చెప్పినట్టు దేవుడు ఎలా అనుకోడు. దేవుడు ఇష్టమే నా ఇష్టం, దేవుని సంకల్పమే నా సంకల్పం అనుకుంటాడు. అది శరణాగతి లక్షణం. అంతే నేను దేవుని ఎలా పొద్దున ఇష్టం చేస్తున్నా మళ్ళీ చదివానండి, నాకు ఇంకేం రిప్లై ఇవ్వలేదు, నాకు ఏమీ సమాధానం ఇవ్వలేదు, నాకు ఇంకేం బాగు నన్ను ఏం బాగు చేయలేదు అని ఇటువంటి మాటలు ఎవడు చెప్పడు శరణాగతి పొందినవాడు. సరణ రిక్షర్ఫ్ ఇజ్ మైటీ ప్రేయర్. నీ నోటితోటి ఏం మాటలు చెప్పక్కర్లేదు, శరణాగతి నిజమేనా ప్రార్థన. అంటే భగవంతుడి సంకల్పానికి మనల్ని మనం అర్పించుకోవటం మంచిది, మనల్ని మనం సమర్పించుకోవటం మంచిది. దానివల్ల అహంబుద్ధి నశిస్తుంది, దానివల్ల దేహబుద్ధి నశిస్తుంది. మా అందరికీ దుఃఖం ఉండొచ్చు. ఇక్కడ మీకు దుఃఖానికి కారణంగా అందరూ తలవరకంగా చెబుతారు, మా అత్తగారి కారణం అని కొంతమంది, లేకపోతే మా మామగారి కారణం అని కొంతమంది. మీకు అర్థమవుతుంది? లేకపోతే ఇంటి కాడ పావర్టీ ఉందని కొంతకాలం కొంతమంది, కానీ లేకపోతే డిసీజ్ ఉందని కొంతమంది, లేకపోతే ఏదో దుఃఖానికి, లేకపోతే మా హస్బెండ్ వల్ల దుఃఖం వస్తుందని కొంతమంది, ఎవరో తలవ కారణం చెప్తారు దుఃఖానికి కారణం తలవ. కానీ కృష్ణుడు గీతలు ఏం చెప్పిందంటే మీరు ఏ కారణం అయితే చెబుతున్నారో వినడం కాదు, అజ్ఞానం కారణం చెప్పాడు. మీరు దుఃఖానికి ఏ కారణం అయితే చెబుతున్నారో అది మటుకి వినడం కాదు, దుఃఖానికి కారణం అజ్ఞానమే. అంటే అజ్ఞానం నశిస్తే దుఃఖం నశిస్తుంది. అజ్ఞానం నశించింది అనుకోండి, ఈ కారణాలు మీకు కనిపిస్తున్నప్పటికీ ఆ కారణం కారణంగా ఉండదు. అసలు ఈ కారణాలన్నీ మీకు నిజంగా ఎందుకు కనిపిస్తున్నాయంటే మీ అజ్ఞానం వల్ల. మీకు అజ్ఞానం లేదనుకోండి, ఈ కారణాలు ఉన్నప్పటికీ మీకు దుఃఖం రాదు. అది అడిగడం. అసలు మీకు దుఃఖం వచ్చే యోగం ఉందనుకోండి బాహ్యంగా, అది మీ అత్తగారి వాళ్ళు కాకపోతే మీ తోడుకోడ వల్ల వస్తుంది, మీ తోడుకోడ వల్ల కాకపోతే మీ భర్త వల్ల వస్తుంది. మీకు అర్థమవుతుంది? మీ భర్త వల్ల కాకపోతే మీ పిల్లల వల్ల వస్తుంది. ఏదో రూపంలో వస్తుంది అది, ఏదో రూపంలో. అక్కడ మెయిన్ మనిషి మీకు ముఖ్యం కాదు, మీ దేహ ప్రారంభంలో అనుభవించవలసినప్పుడు వస్తుంది. మీ దేహ ప్రారంభంలో అది అనుభవించవలసినప్పుడు అది వస్తుంది. మీకు ఎప్పుడైతే దేహబుద్ధి నశించిందో దుఃఖం పడింది మళ్ళీ ఏమి చేయలేదు. ఒక్క కారణం ఎక్కడ ఉంది? నీ లోపల ఉంది. బంధకారణం కూడా నీ లోపల ఉంది. అది ఈగో రూపంలో ఉంది. అది ఎలా ఉంది? అది ఈగో రూపంలో ఉంది అయ్యా అని చెబుతున్నారు. ఈగోని రిమూవ్ చేసుకోవడానికి గురువు యొక్క అనుగ్రహం ఉండాలి కదా అని చెబుతున్నారు. అంటే ఈగోని రిమూవ్ చేసుకోవడానికి అన్నీ మామూలుగా అన్నీ అవసరమే. అంటే శ్రవణం అవసరమే, మీరు మననం చేయటం అవసరమే, మీరు జపం చేయటం అవసరమే, భగవంతుని శరణాగతి వేడుకోవటం, భగవంతుని ధ్యానించటం ఇవన్నీ అవసరమే. ఏంటి ఈగోని రిమూవ్ చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలను కూడా అవసరమే. కానీ మీరు గ్రహించవలసిన ఏంటి, అన్నిటికంటే దైవానుగ్రహం గురువు అనుగ్రహం అత్యంత బలీయమైనది. మీరు పూజలు చేయొచ్చు, జపాలు చేయొచ్చు, ధ్యానాలు చేయొచ్చు, శ్రవణాలు చేయొచ్చు, మననాలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మీరు నదిలోకి స్నానాలు చేయొచ్చు, పుణ్యక్షేత్రాలు తిరగొచ్చు, ఇవన్నీ కూడా సెకండరీ. ఇవన్నీ కూడా సరే, అన్నిటికంటే గురువు అనుగ్రహం దైవానుగ్రహం అత్యంత బలీయమైనది. అన్వేషించే సత్యం నువ్వే. ఏ అంత రిపీట్గా చెప్తారో భగవాన్, నువ్వు అన్వేషించే సత్యమో. నువ్వు ఎప్పుడో కాదు, ఇప్పుడు ఏదైనా, ఎప్పుడో కాదు ఇప్పుడు ఏదైనా, ఎక్కడో కాదు ఇక్కడ ఏదైనా, ఇక్కడే అది హీరన్ ఉన్నావు. అయితే గురువు అనేవాడు నీ హృదయంలో ఉన్న సద్వస్తువు కంటే వేరుగా లేడు. నీ హృదయంలో ఒక సద్వస్తువు ఉంది, ఆ సద్వస్తువుకు వేరుగా అనుగ్రహం లేదు. ఆ సద్వస్తువుకు అనుగ్రహంగా వేరుగా దేవుడు లేడు, వేరుగా దేవుడు లేడు. అంటే దేవుని యొక్క స్వరూపం అనుగ్రహమే, జ్ఞాని యొక్క స్వరూపం అనుగ్రహమే. గురువు అనుగ్రహం నాకు కలుగుతుందా అని అడుగుతున్నాడు. గ్రేస్ ఈజ్ ఆల్వేస్ దేర్ అన్నాడు. గురువు అనుగ్రహం కలగకపోవటం ఎప్పుడు ఉన్నది అంటున్నారు. ఎప్పుడు ఉన్నది అదే అంటే గురువు ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అక్కడ. అందుకని స్టేషన్ ప్రాపర్గా లేనప్పుడు అది తెలియదు. మన ఇంట్లో మన రేడియో పోయిందనుకునే దళవాళ్ళు స్టేషన్ పని చేయటం లేదు అనుకోకూడదు. అక్కడ స్టేషన్ పని చేస్తున్నప్పటికీ మన రేడియో పోతే మాట వినపడదు. అదేవిధంగా దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంది. ఆ రిసీవ్ చేసుకునే స్టేషన్ మనకు లేనప్పుడు దాన్ని అందుకోలేము. అదే భగవాన్ చెప్తారు, కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులుండి అది వినలేరు. అంటే మీకు అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు, మీరు డిజర్వ్ కానప్పుడు, వస్తువు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ, అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ మీకు అది అందరు. మనకు అర్హత లేదనుకోండి, యోగ్యత లేదనుకోండి, ఇప్పుడు కృష్ణుడే శరీరం ధరించి ఇక్కడికి వచ్చినప్పుడు వాడిని గుర్తించలేము మనం. అయోగ్యత మనకు లేనప్పుడు అంటే యూ ఓన్లీ గెట్ వాట్ యు డిజర్వ్. ఆ స్టేషన్ ప్రాపర్గా లేకపోతే, కండిషన్లో లేకపోతే, తగిన ప్యూరిటీ అక్కడ లేకుండా లేకపోతే, కొంతమంది విషయం ఎదురుకుండా వస్తూ ఉన్నప్పటికీ గ్రహించే శక్తి వాళ్ళకి ఉండదు. అంతే కదా, అవగ అండర్స్టాండింగ్ చాలా అవసరం. భగవాన్ అన్నవారు భక్తి యోగం యోగం కాదు, కర్మయోగం యోగం కాదు, జ్ఞానం యోగం యోగం కాదు, అర్థం చేసుకోవడం కూడా ఒక యోగం. సబ్జెక్ట్ని ప్రాపర్గా ఉన్నది ఉన్నట్టుగా ప్రాపర్గా అర్థం చేసుకోవడం కూడా ఒక యోగం. ఆ శబ్దాన్ని మీరు బాగా చక్కగా ఎలా ప్రాపర్గా అర్థం చేసుకుంటే మీకు రియలైజేషన్ ఇప్పుడే అందుతుంది. పూజ చేయాలంటే మీరు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళాలి, పువ్వులు కొయ్యాలి, మరి దేవుడి పట్టణం దగ్గరికి తేవాలి, అక్కడ అలకాలి, ముగ్గులు పెట్టాలి, ఈ పువ్వులని అన్ని ఎంత పెద్ద పని అట. మీరు ప్రాపర్గా సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకుంటే మీకు కాళ్ళు కదపకుండా, చేతులు కదపకుండా, తల తెప్పకుండా మీకు వస్తూ అనుభవంలోకి వస్తుంది. అంటే పూజ కంటే తేలిక. అప్పుడు ఓ ప్రేటర్ గారు ఏమన్నారంటే, ఎవరికి తేలిక, గ్రహించిన వాడికే, గ్రహించని వాడికే. అది సరి, గ్రహించిన వాడికే అన్నారు భగవాన్. అది సరి, గ్రహించిన వాడికే. అంటే నువ్వు ప్రాపర్గా సబ్జెక్ట్ను ప్రాపర్గా అర్థం చేసుకుంటే మీరు ఎలా కూర్చున్నారో అలాగే మీకు రియలైజేషన్ వస్తుంది. మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటా అంటే అనుగ్రహం ఉందా లేదా నువ్వు అనుమానం చక్కర్లేదు. అనుగ్రహం ఎప్పుడు ఉంది, అనుగ్రహం ఎప్పుడు ఉంది, అనుగ్రహం ఉన్నట్టు నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే శరణాగతి వల్ల నీకు తెలుస్తుంది. దేవుని అనుగ్రహం లేదనుకోవడం ఎటువంటిది అంటే భగవాన్ చెప్పారు, చెరులో దిగి, చెరులో పీకి దాకా ఆ నీటిలో దిగి, నాకు దాహం వేస్తుంది, నీళ్లు దొరకటం లేదు అనేవాడు ఎటువంటి వాడు. దేవుని అనుగ్రహం మధ్యలో నుండి దేవుని అనుగ్రహం నాకు దొరకటం లేదు అనుకున్నవాడు కూడా అటువంటి వాడు. ఏమంటున్నారు ఏంటంటే, ప్రశ్నించేవాడు, ఐ హావ్ సరెండర్డ్ హార్ట్ అండ్ సోల్, నా మనస్సునే హృదయాన్ని రెండింటిని ఇచ్చేసాను దేవుడికి. ఒకటే కదట్టిన మనసుని ఇచ్చేసేటండి, హృదయాన్ని రెండు ఇచ్చేసాను. ఒకటి అనుకుంటున్నారా మీరు, రెండు ఇచ్చేసాను, మనసుని ఇచ్చేసేటండి, హృదయాన్ని ఇచ్చేసేటండి. ఐ హావ్ సరెండర్డ్ హార్ట్ అండ్ సోల్, అది బెస్ట్ చేంజ్ ఆఫ్ మై హార్ట్. నేను ఇచ్చానో లేదో నాకు తెలుసు. నేను మనసుని ఇచ్చేసాను దేవుడికి, నా హృదయానికి ఇచ్చేసాను. నేను ఇచ్చానో లేదో నాకు బాగా తెలుసు, నాకు తెలుసు. స్టిల్ ఐ డి నాట్ ఫీల్ ద గ్రేస్. నా మనసుని దేవుడికి ఇచ్చేసిన దేవుని అనుగ్రహానికి నేను పాత్రను కావటం లేదు అని ఇది ప్రశ్న. దేవునికి నువ్వు కనుక నీ మనస్సునే హృదయాన్ని నువ్వు ఇచ్చేస్తున్నావు అనుకో, దేవుని అనుగ్రహం నాకు రావటం లేదు అనేటువంటి ప్రశ్న రానే రాదు. ఎవరేది కాబట్టి వస్తుంది. అదే దేవుని అనుగ్రహం రావటం లేదని ఎవరు చెబుతున్నారు? మనసు చెబుతుంది. మనసు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నా, మనసు ఇచ్చేస్తేనే. బాగా అర్థం చేసుకునే సబ్జెక్ట్. మనసు ఇచ్చేసాను దేవుడికి అంటున్నాడు, మరి దేవుని అనుగ్రహం రాలేదని ఎవరు చెబుతున్నారు? మనసు ఇచ్చేస్తే ఇంకా కంప్లైంట్ ఉండదు. అంటే మనసుని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేస్తుంది. కంప్లైంట్ చేసినవాడు శరణాగతి పొందిన వాడు కింద లెక్క కాదు. రమణ మహర్షి గారికి భక్తి ఉంది, మనకి భక్తి ఉంది, ఆయనకి భక్తికి మన భక్తికి తేడా ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే మనకంటే దేవుడు వేరుగా ఉన్నాడు అనుకుంటున్నాం. వేరుగా ఉన్నాడని మనం భక్తి చేస్తున్నాం. ఆయనకంటే దేవుడు వేరుగా లేడని సంగతి కూడా అది తెలుసుకునే భక్తి. అంటే మన భక్తి కంటే ఆయన భక్తి గొప్పది, ఉత్కృష్టమైనది, ఉదాత్తమైనది, ఉన్నతమైనది. ఎక్కడో గుళ్ళో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, లేకపోతే వైకుంఠంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, కైలాసంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, నేను శరీరం లోపల ఉన్నాననుకుంటున్నాను, శరీరం బయట ప్రపంచం ఉందనుకుంటున్నాను, ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాను. ఇది మన భక్తి. దేవుడు తనకంటే భిన్నంగా లేడని సంగతానికి తెలుసుండి కూడా దేవుడు పట్టడానికి భక్తి ఉంది. అది ఉదాత్తమైనది, అది ఉత్కృష్టమైనది. భగవాన్ ఇంకో చిన్న చిట్క చెప్పారు ఇక్కడ. నువ్వే దేవుడు, నీ స్వరూపంలోనే దేవుడు ఉన్నాడు, నీ హృదయంలోనే దేవుడు ఉన్నాడంటే ఎవరికి ఆ మాట ఎంత రుచిగా ఉండదు అట్లా వినేవాళ్ళకి. అవగాహన పుచ్చుకున్నట్టు ఉంటుంది అట, నీకు అర్థమవుతుంది. దేవుడు నీకు వేరుగానే ఉన్నాడంటే వినటానికి ఇష్టంగా ఉంటుంది అట్లా వినేవాళ్ళు అందరికీ. ఏం చేతంటే ఏదైనా అడగటానికి బాగుంటుందని అట. దేవుడు మనకంటే వేరుగా ఉన్నాడని చెబితే అందరికీ నచ్చుతుంది అట్లండి. మీరు అన్న వాళ్ళు కదా పాద పూజలు చేస్తారు, అన్నీ బాగుంటాయి వాళ్ళకి. దేవుడు వేరే, దేవుడు వేరే, మీరు దేవుని ప్రార్థించాలని ఎలా చెప్తారనుకోండి, అది ఇష్టంగా ఉంటుంది వినేవాడికి. ఇంకేదంటే వాడికి ఏ బుద్ధి సహజంగా ఉంది కదా, వేద బుద్ధి వాడికి సహజం. దేవుడు బయట ఉంటే వాడిని మనం అడగొచ్చు, వాడి గురించి మనం పూజ చేయొచ్చు, వాడి వరాలు ఇస్తాడు, ఆ వరాలు మనం అనుభవించవచ్చు అని ఈ దృష్టితో వాడికి వేరుగా ఉన్న దేవుడు అంటేనే ఇష్టం. ఈ రకమైన ప్రసంగాలు చెబితేనే జనాలు ఎక్కువ ఇష్టపడతారు. అయితే మనకి నిజమైన దేవుడి కంటే అబద్ధమైన దేవుడు అంటే ఎక్కువ ఇష్టం. ఇంకే చెప్పండి, ఇప్పుడు మనకి నిజమైన దేవుడి కంటే, అసత్యమైన దేవుడు అంటే మన హృదయంలో ఉన్న దేవుడి కంటే, గుళ్ళో ఉన్న దేవుడు అంటే మనకు బాగా ఇష్టం. కారణం ఏంటి చెప్పండి? ఇంకే మన మనసు ఎంత నిజమో గుళ్ళో ఉన్న దేవుడు కూడా అంతే నిజం. అంటే మనస్సు అసత్యాన్ని నమ్ముతుంది కానీ సత్యాన్ని నమ్మదు. ఇంకే చెప్పండి దానికి కారణం. ఇంకే మనస్సు కూడా అసత్యం కాబట్టి, అసత్యమైన దేవుడిని నమ్మమంటే నమ్ముతుంది కానీ సత్యమైన దేవుడిని నమ్మంటే అది నమ్మ. ఏంటంటే సత్యమైన దేవుడిని నమ్మితే దాని ఉనికే పోతుంది, దాని అస్తిత్వమే పోతుంది, దాని ఎగ్జిస్టెన్సే పోతుంది అని చెప్తాను. దేవుని దేవుడు వేరు, దేవుని మాట వేరు కాదు. అంటే ఆ మాటల్ని, ఆ శబ్దాన్ని మనం తీసుకుని దాన్ని ఫాలో అయ్యి దాన్ని ఫాలో అవ్వగలుగుతున్నాం అనుకున్న శబ్దాన్ని మనం ఫాలో అవుతా అంటే దేవుని అనుగ్రహం మనకు ఉన్నట్టే. దేవుని మాటని యాజిటీవ్గా తీసుకుని ఆ మాటను కనుక మనం ఫాలో అవుతామంటే, క్వశ్చన్ చేయకుండా ఆ దేవుని మాటను కనుక మనం ఫాలో అవుతామంటే దేవుని అనుగ్రహాన్ని మనం ఉన్నట్టే. ఇంకోటి, దేవుని అనుగ్రహం లేకుండా దేవుని శబ్దం కూడా మనకు అర్థం కాదు. ఆచార్య ఉపాసనం గీతలు చెప్పాడు, ఆచార్యం కూడా ఆచార్య పట్ల నీకు గౌరవం ఉండాలి, ఆచార్యం నువ్వు ఉపాసించాలి. అంటే ఆచార్యుని యొక్క అనుగ్రహం లేకుండా ఆయన చెప్పిన టీచింగ్ కూడా నీకు అర్థం కాదు. భగవంతుడు చెప్పిన మాటలు మనకు కొంత అవగాహన అందుతున్నాయి అనుకోండి, అది మన తెలివితేటల వల్ల కాదు, ఆయన అనుగ్రహం వల్ల అందుతున్నాయి అనుకోవాలి. జీవితంలో తెలివితేటలు అవసరం మనిషికి, కానీ తెలివితేటలు సర్వస్వం కాదు. తెలివితేటలు జీవితంలో ఒక భాగం మాత్రమే. కేవలం ఒక తెలివికే నీకు బ్రహ్మానుభవం కలగదు, ఒక తెలివితేటలు నీకు వల్ల నీకు బ్రహ్మానుభవం కలగదు. తెలివి అవసరం మనిషి, కానీ తెలివి మనిషికి అవసరం. కానీ ఆ తెలివి మటుకు వాడు వాడు కాదు, వాడు ఆత్మ, వాడు బ్రహ్మమే. నువ్వు తెలివి నువ్వని చెప్పలేదు, వాడు భగవంతుడు. డబ్బు నువ్వని చెప్పలేదు, గౌరవం నువ్వని చెప్పలేదు, నువ్వేమని చెప్పాడు, నువ్వు బ్రహ్మం అని చెప్పాడు. చాలా మందికి తెలివి ఉంటుంది కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేరు. తెలివి ఉండొచ్చు, అది ఉండటం వేరు, దాన్ని సద్వినియోగం చేసుకోవటం వేరు. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే మనకి ఏ అవకాశాలు అయితే మనకి ఇచ్చాడో, ఏ గిఫ్ట్స్ అయితే మనకి ఇచ్చాడో వాటిలేమో మనం ప్రాపర్గా ఉపయోగించుకుంటే హయ్యర్ భక్తి ఇస్తాడు. వాటిని మనం ప్రాపర్గా ఉపయోగించుకోనుకోండి మళ్ళీ లోయర్ భక్తికి వెళ్ళిపోతాం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ భక్తులు కూడా చాలామంది హయ్యర్ భక్తనే కోరుకుంటారు, మోక్షాన్ని ఎవరో కోరుకోరు. కారణం ఏం చెప్పండి? మీరు చాలామంది భక్తులు ఉన్నారు. మీరు భక్తులు ఎంతో కొంత భక్తులు ఉన్నాయి కాబట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చారు. మీరందరూ భక్తులే. మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళాలని లేదా కైలాసానికి వెళ్ళాలని, మంచి భర్త రావాలని, మంచి జన్మ రావాలని ఎలా కోరుకుంటారు, కానీ మోక్షం మటుకు ఎవరు కోరుకోరు. కారణం ఏమి చెప్పండి? మోక్షం అంటే వీడి దేహం లేని స్థితి వీడికి అందటం లేదు. మళ్ళీ జన్మ వస్తే దేహం వస్తుంది కదా, దేహం వస్తే మళ్ళీ పంతాలు వచ్చు, సినిమాలు చూడొచ్చు, అనే చింత ఉండొచ్చు. మీకు అర్థమవుతుందే, మీకు అర్థమవుతుందా? మళ్ళీ మామూలుగా ఎంజాయ్మెంట్ అంటే బాడీ లేని స్థితి ఒకటి ఒకటి ఉందన్న సంగతి వీడికి అర్థం కావట్లేదు ఈ భక్తుడికి. అంటే వీడు శ్రవణం చేయడు సబ్జెక్టు, శ్రవణం చేస్తే కదా వాడికి తెలియదు. అసలు శ్రవణం చేసిన అర్థం చేసుకోవడం కష్టం, అది శ్రవణం చేయని వాడికి ఇంకా అసలు తెలియనే తెలియదు. అంటే వీడు మనిషి మోక్షాన్ని ఎందుకు కోరుకుంటున్నది అంటే దాని విలువ తెలియటం లేదు, దాని ఇంపార్టెన్స్ తెలియటం లేదు, దాని విలువ తెలియక దాన్ని కోరుకోవటం లేదు. ప్రతి వాడు మంచి భర్త కోరుకుంటాడు. ఇప్పుడు మంచి భర్త వస్తుంది, భర్త అంటే శరీరం వస్తుంది కదా, ఆ శరీరం ఎంతకాలం ఉంటుంది? 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల తర్వాత అది ముసలిది అయిపోతుంది, మరణం వస్తుంది, పడిపోతుంది. కృష్ణుడు అంటాడు గీతలో, ఈ చావు పుట్టుకలు, ఈ శరీరానికి ముసలితనం వస్తుంది, రోగం వస్తుంది, మరణం వస్తుంది, కనీసం అందులోనూ దోషమే నీ బ్రెయిన్కి ఇంకా అందటం లేదన్నాడు. ఇంకా నీకు మోక్షం ఏంటన్నాడు? నీ హృదయంలో ఒక నిజం ఉంది. ఇప్పుడు దేహం ఏ విధంగా అయితే నీ అనుభవంలో ఉందో ఆ నిజాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం జ్ఞానం. అందుకని పసుపు తెప్పించడం, కుంకం తెప్పించడం, ఈ బుద్ధి తెప్పించడం అది జ్ఞానం కాదు. నీ దేహం మరణించినా నిజానికి మరణం లేదు. నీ దేహం మరణించినా ఆ నిజానికి మరణం లేదు. ఏ విధంగా అయితే ఇప్పుడు నీకు దేహం నేనుగా వ్యక్తం అవుతుందో ఆ నిజం నీకు నేనుగా వ్యక్తం అవ్వాలి, అది జ్ఞానం. అంటే నువ్వు అన్నీ తెలుసుకుంటున్నావు, అన్నీ తెలుసుకున్నా ఏనెవడో నీకు అది తెలియదు. ఎన్ని తెలుసుకున్నానో అజ్ఞానమే. నువ్వు ఏ నేనైతే అన్నీ తెలుసుకుంటాందో అన్నీ తెలుసుకునే నేను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ఇంకా నేనేం చెబుతున్నాడు నువ్వు అన్నీ తెలుసుకో, కానీ నా జోలికి మటుకి నువ్వు రావద్దని చెబుతున్నాడు. నువ్వు అన్నీ తెలుసుకో, కానీ నా దగ్గరకు మట్టుకు నువ్వు రావద్దు. ఇంకేత దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే, దాన్ని ఎంక్వైరీ చేస్తే, దాన్ని బోన్ ఎక్కిస్తే అది మరణ, దాని మరణానికి అది దారి తీస్తుంది. అంటే అది మరణించడానికి అది ఇష్టపడదు కదా, అది మరణించడానికి అది ఇష్టపడదు. అంటే దానికి అది దాని ఎంక్వైరీలో పెట్టాను కదా అంగీకరించు. మనం ధ్యానం చేస్తున్నాం, మనం ధ్యానం చేసేవాడు అప్పుడు చేయబడి ఆ దేవత ఒకటి ఏదో వస్తువుని పెట్టుకుని చేస్తాను కదా, ఈ చేయటం అనే పని ఒకటి, అవి ఎన్నైనాయి మూడేమి. అప్పుడు భగవాన్ నవ్వుతా అంటాం కదా, ఒకటా మూడా. ఇప్పుడు మనం అందరం ఉన్నాం కదా, ఒకటిగా ఉన్నావా మూడుగా ఉన్నావా? ఒకటిగా ఉన్నాం. ధ్యానం చేసేవాడు ఎన్ని వస్తున్నాయి? మూడు వస్తున్నాయి. అంటే కలిపి ఇది కూడా ధ్యానం కూడా కల్పించాను. ధ్యానం చేయొద్దు అని చెప్పడం లేదు, కానీ ధ్యానం కూడా నాకు కల్పిస్తాను. మన భక్తి గురించి భగవాన్ ఒక ఉదాహరణ చెప్పారు, కంగారు పడకను మీరు. అంటే మన భక్తిలో ఉన్న అల్పత్వాన్ని, మన భక్తిలో ఉన్న స్వల్పత్వాన్ని పైకి ఎత్తి మన కళ్ళకు చూపించడం కోసం అని చెప్పారు. మన భక్తి ఎటువంటిది ఆయన చెప్పారు. ఎటువంటిది అంటే ఈ చేపలు పట్టేవాళ్ళు, ఈ చేపలు పడతా ఉంటారు చూడండి, అవి వ్యాలం వేస్తారు, వ్యాలం వేస్తారు, చెల్లో బోధుల్లో కాలువల్లో పడతా ఉంటారు. ఆ వ్యాలంకి ఏం చేస్తారంటే చిన్న మాంసం ఒక తగిలిస్తారు. మీకు అర్థమవుతుంది, మాంసం ఒక తగిలిస్తారు అంటే వీడి ఉద్దేశం ఆ నీటిలో వేస్తాడు, ఆ మాంసం మొక్కను చూసి చేప వస్తుంది. అది ఏమొస్తుంది, లోపల ముళ్ళు ఉండు, లోపల ముళ్ళుంది, పైన చేప మాంసం మొక్క, ఆ మాంసం మొక్క తిందామని అది వస్తుంది. వచ్చేవాడు దానికి ఏం గుచ్చుకుంటుంది, లోపల ఏముంది, ముళ్ళు ఉంది. ఈ చేప ఈ వ్యాధమేశ్వరుడు ఉద్దేశం ఏంటంటే ఈ మాంసం మొక్క చేప చేద్దామని కాదు, అంటే ఈ మాంసం మొక్క చేత ఆకర్షించబడే చేప వస్తుంది, ఆ చేపను తీసుకెళ్ళి దాఖలు వేసుకుందాం. జరిగింది ఎందుకంటే చేపలు పెట్టేవాడు అంతే కదా, మన భక్తి కూడా అంతే. వ్యాధం వేసేవాడు ఏం చేస్తున్నాడు, ఈ చేప ఈ మాంసం మొక్కలు చేపకు అరేస్తున్నాడు. ఎందుకు? దాన్ని ఆకర్షించుకోవడం కోసం. మన భక్తి ఏదో పూజ చేసి జపం చేసి దేవుడికి మన పూజని జపాన్ని ఎరేస్తున్నాం అన్నమాట దేవుడికి, అంటే మన కోరికని ఆయన ద్వారా సిద్ధింప చేసుకోవడం కోసం. మన భక్తి ఎటువంటి, ఇప్పుడు మనందరం పూజలు చేస్తున్నాం, జపాలు చేస్తున్నాం, ఇది కారణ భక్తి అకారణ భక్తి? అంటే కారణ భక్తి భక్తి కాదని ఆయన చెప్పటం లేదు, ఇది కారణ భక్తే అకారణ భక్తి. కారణ భక్తి వల్ల మీకు కోరికలు నెరవేరచ్చు, మీకు ఉన్న వాంఛలు మీకు నెరవేరచ్చు, కానీ మోక్షం కాదు. మోక్షం దేనివల్ల వస్తుంది? అకారణ భక్తి వల్ల వస్తుంది. అంటే భగవంతుడి మీద ప్రేమ ఉండాలి మనకి, కారణం కనపడదు. కారణం కనిపించింది అనుకోండి, అది నిజమైన ప్రేమ కాదు. పుట్టినవాడు చచ్చిపోతాడు, చచ్చిపోయినవాడు పుడతాడు. నువ్వు పుట్టలేదు కదా, ఇంక నీకు గొడవ ఎందుకంటారు. ఎవరు పుట్టారు? దేహం పుట్టింది. ఎవరు పెరుగుతున్నారు? దేహం పెరుగుతుంది. ఎవరు మొసలు దొరుకుతుంది? దేహం మొసలు దొరుకుతుంది. ఎవరు చచ్చిపోతున్నారు? దేహం చచ్చిపోతుంది. నువ్వు దేహం అయితే కంగారు పడవచ్చు, దేహం చచ్చిపోయినప్పుడు నువ్వే దేహం అనకు, దేహం చచ్చిపోతానని కంగారు పడవచ్చు. నువ్వెవరు బ్రహ్మమే, నువ్వెవరు అది పుట్టుక లేదు, ఏదైతే పుట్టుక లేదు అదే నువ్వు, అదే భగవాన్ అడిగి బోరన్నావు, అడిగి బోరన్నావు. ఇప్పుడు పుట్టావా నువ్వు? ఏమైతే నువ్వు, నువ్వు పుట్టిన మాత్రమే, దేహం కాదు కదా. నువ్వు ఏదైతే నువ్వు ఏదిగా ఉన్నావో దానికి పుట్టుక లేదు, అది చావు లేదు. అయితే ఈ మాటలన్నీ ఎలా ఉన్నాయి, మనకు అనుభవం లేదు కాబట్టి అన్ని అసత్యాలనుకుంటున్నాం, మనకు అనుభవం లేదు కాబట్టి ఇవన్నీ అసత్యాలు అనుకుంటున్నాం. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఈ వ్యవహారిక సత్యం. కానీ భగవాన్ చెప్పింది పారమార్థిక సత్యం, అది అల్టిమేట్ ట్రూత్, అది ఫైనల్ ట్రూత్, అది నేకెడ్ ట్రూత్. ఏది భగవాన్ చెప్పింది, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. ఈ మీటింగులు, ఈ గుళ్ళు, ఈ గోపురాలు, ఈ నదిలో మొలగటాలు, తీర్థయాత్రలకు వెళ్తాలు, ఇవన్నీ కూడా పరమసత్యం మటుకు కాదు, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. ఈ పూజలు కూడా వ్యవహారిక సత్యాలు మాత్రమే, కానీ అల్టిమేట్ ట్రూత్, ఫైనల్ ట్రూత్ బ్రహ్మం ఒకటి మాత్రమే. మన శరీరం మరణించిన తర్వాత ఎవరు ప్రయాణం చేస్తారు కదండి, దేహాన్ని శ్మశానంలో కాల్ చేస్తారు. మరి ఇంకా ప్రయాణం చేసేవాడు ఎవడు? జీవుడు ప్రయాణం చేస్తాడు. ఆ జీవుడినే మనం మనస్సు అంటున్నాం, వాడు ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు ఇతర లోకాలు, ఈ దేవతలు, ఇతర లోకాలు, మీరు వైకుంఠాలు, ఈ కైలాసాలు, ఇంకా చాలా లోకాలు ఉన్నాయి కదా, ఈ లోకాలన్నీ కూడా అది కూడా పారమార్థిక సత్యం కాదన్నారు భగవాన్. మరణానంతరం నీ దేహం మరణించిన తర్వాత ప్రయాణం చేసే జీవుడు ఎంత నిజం, ఆ లోకాలు కూడా అంతే నిజం, అది కూడా ఫైనల్ ట్రూత్ కాదు. అయితే కుందేటి కొమ్మని చెప్పటం లేదు ఇతర లోకాలన్నీ కూడా, కుందేటి కొమ్మని మటుకని చెప్పటం లేదు. ఈ మరణించిన తర్వాత ప్రయాణం చేసేవాడు ఎంత నిజం, ఆ లోకాలు కూడా అంతే నిజం, ఆ దేవతలు కూడా అంతే నిజం. భగవాన్ ఒకటే మాట చెప్పారు, నీ హృదయంలో ట్రూత్ సింపుల్గా ఉంది, అది కాంప్లికేటెడ్గా లేదు. నీ హృదయంలో ట్రూత్ ఎలా ఉంది, అది సింపుల్గా ఉంది. నీ జీవితం కూడా అంత సింపుల్గా ఉంటుంది, నీకు ఎరుక పడుతుంది. అంటే నువ్వు ఈగోకి ఫుడ్ సప్లై కట్ చేసి, అహంభావానికి నీ ఫుడ్ సప్లై కట్ చేయి. నీ మాటలో కానీ నీ చేష్టలో కానీ లోకవాసం ఉందనుకోండి, మన మనలో అందరూ మనలో ఏదో ప్రత్యేకత ఉంది, లోకంలో అందరూ మనల్ని గౌరవించాలి, లోకంలో అందరూ కూడా మనం గౌరవించాలి, మనం గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటాం అనుకోండి, ఆ మనిషికి ఏమన్నట్టు లోకవాసం. ఇంకా ఆ వాడి మనస్సు మటుకు ఇంకా అంతర్ముఖం అవ్వదు, వాడిని రంపం పెట్టి పోసేసిన వాడు మనస్సు అంతర్ముఖం అవ్వదు. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, మీరు ఏమక్కర్లేదు, రోజు 400 రూపాయల చీరలు మీరు కట్టుకుంటున్నారనుకోండి, ఒకరోజు 4000 రూపాయల చీర కట్టుకోండి, ఆ రోజున మీకు అనిపిస్తుంది ఆ మొత్తం అందరికంటే మనం మనలో ఏదో ప్రత్యేకత ఉందని. మీకు అదే పాండిత్యం అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, మీకే మామూలుగా కట్టుకుని మీరు చీరల కంటే కొంచెం ఎక్కువ ఖరీదు గల చీర కనుక ఒక రోజున కనుక కట్టుకుంటే మీరు తప్పనిసరిగా మీకు వచ్చేస్తున్నాను నాలో ఏదో ప్రత్యేకత ఉందని నాలో ఆలోచిస్తున్నాను అంత మారి ఉందన్నారు. అంటే మన జీవితంలో ఆడంబరమైన జీవితానికి అలవాటు పడితే మళ్ళీ మాయలోకి మనం మాయ ప్రవాహంలో కొట్టుకుపోతాం. బట్టలో కూడా అంత మాయందని చెప్పాడు రామకృష్ణుడు. మీకు ఎకనమిక్ స్టేటస్ ఏమైనా పెరిగిందనుకోండి, ఆర్థిక అభివృద్ధి మీకు ఏదైనా కొంచెం ఉనికింది అనుకోండి, అప్పుడు కూడా మీ మాటలో మీ చేష్టలో మీ నడకలో తేడా వచ్చేస్తుంది. ఇంకా దాంతో ఐడెంటిఫై అవుతారు మీరు. ఇదంతా మాయ యొక్క లక్షణం. ఏంటిది మాయ ఎక్కడని చెప్పమంటారా, మనం గుళ్ళోకి వెళ్తాం, ఆ దేవుడికి 10 పైసలు 5 పైసలు ఇస్తాం, దాన్ని ఏమనుకుంటాం మనం, పూజ అనుకుంటాం. ఏమనుకుంటాం, పూజ అనుకుంటాం. బయట ఇంకో మనిషికి ఎవరికైనా ఇస్తాం అనుకోండి అదే 10 పైసలు, దాన్ని ఏమనుకుంటాం, దానం అనుకుంటాం, అదే మాయ. అది పూజ అనుకుంటాం, ఇది దానం అనుకుంటాం. అది పూజ అని ఎలా అనుకుంటున్నాం, ఇది కూడా పూజ అనుకుంటే మనకి ఈగో ఉండదు. దేవుడిదే దేవుడికి ఇచ్చి మన అహంభావాన్ని పెంచుకుంటున్నాం. ఏంటంటే దేవుడి అనే సంగతి మనకి తెలియట్లేదు. దేవుడిదే దేవుడికి ఇస్తున్నాం, అసలు మనకి ఇచ్చిన వాడు ఎవడు, దేవుడే. కానీ ఆ బుద్ధి మనకు లేదు. దేవుడిదే దేవుడికి ఇచ్చి మనం ఏం చేస్తున్నాం, అహంభావం, నేను ఇచ్చానని అహంభావన నేను నిపించుకుంటున్నాను. అది ఇచ్చింది ఆయనది, మనకు ఎవడిచ్చాడు, ఆయన ఇస్తే మనం ఇవ్వగలం, కానీ ఆయన ఇవ్వకపోతే మనం ఏం ఇవ్వగలం. అంటే ఇప్పుడు ఇంతకీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన భక్తి పూజ గదికే పరిమితం చేయకూడదు. మన భక్తి పూజ గదికే పరిమితం చేయకూడదు. మన మాటలో కానీ మన చేతలో కానీ, మీకు అర్థమవుతుంది, మనం సాధ్యమైనంత వరకు రియాక్ట్ అవ్వకుండా మనం చేసే ప్రతి పని కూడా పూజ భావంతో చేస్తూ, అది పూజే. మనం చేసే పని కూడా అంటే ఊళ్ళో దేవుడికి, మనం ఊళ్ళో దేవుడు చేసేటప్పుడు ఇది పూజ అని ఎలా అనుకుంటున్నాము, దేహం మనం ఏ పని చేసినా అది దేవుడికే చేస్తున్నాం అంటే మనకు వికారాలు పుట్టాం. అంటే ఇంతకీ మనం చెప్పుకునే మాటలు ఏంటంటే, నీ మాటలో కానీ నీ చేతలో కానీ నీ డే టు డే లైఫ్, నీ దైనందిన జీవితంలో కానీ నీ అహంభావనకి ఆహారం సప్లై అవ్వకుండా చూసుకో. నీ అహంభావనకి ఆహారం సప్లై అవ్వకుండా చూసుకుంటే దాని అంతా అది ఎండిపోయి రాలిపోతుంది. అహంభావం ఎండిపోయి రాలిపోతుంది. ఏ వస్తువునైతే నువ్వు ఎండబెడదాం అనుకుంటున్నారో దాని రోజు తడపకు. ఇప్పుడు మీ ఇల్లు కొంచెం మీ ఇల్లు ఆరాలనుకుంటున్నారనుకోండి, మీ గదులు రోజు వచ్చి 4 బిందు నీళ్ళు గదులు వేస్తుంటే ఎలా ఆడుతుంది. ఏ వస్తువునైతే నువ్వు ఎండబెట్టాలనుకుంటున్నావు దాన్ని నువ్వు తడపకు, దాని వేరులో మళ్ళీ నువ్వు నీళ్లు పోయొద్దు. అయితే నువ్వు ఏమైతే నీ అహంభావం నువ్వు తడపటం మానేస్తే, అంటే నీ అహంభావాన్ని ఎండబెడితే దాని అంతా ఎండిపోయి రాలిపోతుంది, నీకు తెలియకుండా రాలిపోతుంది. ఆత్మస్వరూపులైన మహాశైలరా, మీరందరూ గ్రహించవలసింది ఏంటంటే, మనస్సు, మాట, చేత, ఈ మూడు నిదానంగా ఉండాలి. ఈ మూడు నిదానంగా ఉండాలి. మనం పుణ్యం చేసినా ఈ మూడు వల్ల చేస్తాం, మనస్సు వల్ల, మాట వల్ల, చేత వల్ల. పాపం చేసినా వీటి వల్ల, పుణ్యం చేసినా వీటి వల్ల. ఈ మూడింటిని జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ అంటే బాడీ, ఎం అంటే మైండ్, ఐ అంటే ఇంటర్నెట్. దీని ఏమంటారు, బిఎంఐ. ఈ బిఎంఐ ద్వారా నీ ఈగో పెరగకుండా చూసుకోవాలి. ఈ బిఎంఐ సహాయం చోటని ఈగో పోగొట్టుకోవాలి. ఈగో సోర్స్ నీకు తెలియదు, ఒక కోటి జన్మలు ఎక్కడ నీకు సత్యం తెలియదు. ట్రూత్ నీ హృదయంలో ఉంది.
ప్రేమైన ఆత్మబంధుల అనుగ్రహం వేరు, ఆత్మ వేరు కాదు. ఆత్మకు మరుగు పేరే అనుగ్రహం. అనుగ్రహం వాటికి తలంపు కాదు, ఆత్మ తలంపు కాదు. అది ఒకటి మాత్రమే సత్యము, అది ఎవరో కాదు, మనమే. అంటే రిపీటెడ్గా మనం ఈ దేహము కాదు, మనసు కాదు, మనం ఆత్మే. ఆత్మలో ఉన్నది సుఖము, శాంతి, ఆనందము. అంటే ఆత్మానుభవం ఎప్పుడైతే మనకు కలిగిందో అప్పుడు మనకి శాంతి, ఆనందం కూడా స్వరూపంగా వ్యక్తమవుతుంది. అని మానవుడికి కావాల్సింది సుఖం. ఆ సుఖం ఎక్కడుందంటే ఆత్మలో ఉంది. ఆత్మ ఎక్కడుందంటే మన స్వరూపంగానే ఉంది. అంటే ఎవడైతే తన ఆత్మానుభవం పొందగలిగాడో వాడికి శాంతి స్వరూపంగా వ్యక్తమవుతుంది. అంచేత దైవానుగ్రహం అనేది తప్పించి మిగతా అన్నీ కూడా తలంపులు మాత్రమే. తలంపు ఎంత నిజమో ఆ మనసుకు వచ్చే వికారాలు కూడా అంతే నిజం. చివరికి మరణించడం కూడా ఒక తలంపే, జన్మించడం కూడా ఒక తలంపే. భగవాన్ ఈ అర్థం మీదకి, ఈ భూమి మీదకి, ఈ ప్లానెట్ మీదకి రావటానికి కారణం ఏంటంటే విషయాన్ని చాలా సింపుల్గా చెప్పడం కోసం. చాలా సింపుల్గా చెప్తారు, మనం దాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం. కానీ ట్రూత్ అనేది ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది. ఆ ట్రూత్ మనమే. మన మైండ్ కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి ట్రూత్ కూడా కాంప్లికేటెడ్గా ఉంటుంది అనుకుంటున్నాం. ట్రూత్ కాంప్లికేటెడ్గా ఉండదు, మన మైండ్ కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఒక పెద్ద ఫిలాసఫీ ప్రొఫెసరు, ఈ మెటాఫిజిక్స్లో ప్రొఫెసర్ అయినా, ఆయన తురీ స్థితి 32 రకాలు ఉంటుందని రాశాడు. తురీ స్థితి అంటే ఆత్మస్థితిని తురీ స్థితి అంటారు. అది న్యాచురల్ స్టేట్, నార్మల్ స్టేట్. ఆ తురీ స్థితి 32 రకాలు ఉంటుందని ఒక ఫిలాసఫీ ప్రొఫెసర్ రాశాడు. రాస్తే ఒక దొరగారు భగవాన్కి చదివినిపించారు. అంటే ఇప్పుడు భగవాన్ అన్నారట, ఆ తెలివి చేసే గాబరా అలా ఉంటుందని. 32 రకాలుగా లేదు, తురి స్థితి ఒకటిగానే ఉన్నది. ఇదంతా హ్యూమన్ బ్రెయిన్ చేసే గాబరా. అది ఏదో పిహెచ్డికి సబ్మిట్ చేసుకున్నాడు పేపరు, దాని గురించి ఆ గాబరా కోసం అన్నీ పెట్టాడు వాడు. అసత్యం చెప్పడానికి ఎక్కువ తెలివి ఉండాలి, కానీ సత్యం చెప్పడానికి ఎక్కువ తెలివి అక్కర్లేదు. అసత్యం చెప్పడానికి తెలివి ఎక్కువ ఉండాలి, సత్యం చెప్పడానికి తెలివి పెద్ద తెలివి చోటు పని లేదు. ట్రూత్ చెప్పడానికి, ట్రూత్ ఎప్పుడు చాలా నేకెడ్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అది మంచిది. నీవు అది ఏదో పెద్ద కష్టం అనుకుని దాన్ని నువ్వు కాంప్లికేట్ చేసుకుంటున్నావు. ఇదంతా మైండ్ చేసే మిస్టరీ, మైండే ఇదంతా కల్పిస్తుంది ఈ విషయాలన్నీ కూడా. మంచిది, మాయంతా మనసులోనే ఉంది. మనసు పుడితే అన్నీ పుడతాయి, మనసు అణిగిపోతే అన్నీ అణిగిపోతాయి. ఇప్పుడు ఈ డెత్ రీబర్త్ కూడా ఒక తలంపు మాత్రం. నిజమైన రీబర్త్ ఏదంటే నువ్వు ఆత్మలోకి మేలుకోవటమే. నిజమైన పునర్జన్మ ఏంటి, నువ్వు ఆత్మలో మళ్ళీ తిరిగి జన్మించగలగాలి. నీవు ఆత్మానుభవం కలగటమే నిజమైనటువంటి రీబర్త్. అది మటుకి తలంపు కాదు. మామూలుగా ఏదో దేహాన్ని ధరించి ఓ దేహాన్ని విడిచిపెట్టడం, మరొక దేహాన్ని ధరించడం, ఇది కేవలం తలంపులకే పరిమితం. కానీ నిజమైన రీబర్త్ ఏంటంటే నువ్వు ఆత్మానుభవం పొందటమే నిజమైన రీబర్త్. ఆత్మలో మేల్కోవటమే నిజమైనటువంటి రీబర్త్. అంటే నీకు ఆత్మానుభవం ఆ కలగజేయటం కోసం అది ఉన్నది ఉన్నట్టుగా కాంప్లికేటెడ్ చేయకుండా, కాంప్లికేట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకురావడం కోసమే రమణ మహర్షి ఈ ప్లానెట్ మీదకి రావటం జరిగింది. అయితే మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా అసలు హ్యూమన్ బ్రెయిన్ కూడా ట్రూత్ని ఆదిటీగా రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడదు. అది ఆ హ్యూమన్ బ్రెయిన్లోనే అసలు తేడా ఉంది. దానికి ఏం చెప్పు, బ్రెయిన్కి ఏం కావాలంటే ఏదో అక్కర్లేని గొడవలన్నీ కావాలి. గొడవలన్నీ మైండ్ సృష్టిస్తుంది, దాది సృష్టించబడిన గొడవలకి ఆకర్షించబడతా ఉంటాం. ఇప్పుడు ఈ లోకాలన్నీ కూడా మైండ్ ఎంత నిజమో ఈ లోకాలు కూడా అంతే నిజం. అందుచేత ఇది మైండ్ తోటి మనం పట్టుకునేది కాదు, మన బుద్ధితోటి మనం పట్టుకునేది కాదు, మన తెలివితోటిది మనం పట్టు. తెలివికి ఒక ఆబ్జెక్ట్ కాదు, అది తెలివికి అది ఆబ్జెక్ట్ కాదు. అలాగే మన బ్రెయిన్కి కూడా ఒక ఆబ్జెక్ట్ కాదు, మనసుకు కూడా ఒక ఆబ్జెక్ట్ కాదు. అంటే మనస్సు ఎక్కడైతే అణిగిపోయిందో అక్కడ నీకు సత్యం రివీల్ అవుతుంది. అందుకే మనస్సు వెళ్ళి పట్టుకోదు దాన్ని. మనస్సు కంటే చిన్నది కదా వస్తువు. మనస్సు ఎక్కడైతే అణిగిపోయిందో అక్కడ నీకు ఆ వస్తువు మనస్సు ఏ విధంగా అయితే ఇప్పుడు నేనుగా వ్యక్తం అవుతుందో, మనస్సు అణిగిన చోట సజీవమైన సత్యం ఉంది. ఆ సత్యం దేశకాలాల చేత బంధింపబడేది కాదు. ఇది అది ఆ సత్యం అది నీకు అప్పుడు నేనుగా వ్యక్తం అవుతుంది. అది ఎప్పుడైతే నీకు నేనుగా ఆ సత్యం ఎప్పుడైతే నీకు నేనుగా వ్యక్తమైందో అప్పుడు నువ్వు దుఃఖంలోంచి విడుదల పొందుతావు, బంధంలోంచి విడుదల పొందుతావు. నువ్వు పడ్డ కష్టాలు నువ్వు చేసిన సాధన కూడా నిజం కాదన్న సంగతి తెలుస్తుంది నీకు అది అనుభవంలోకి కలిగాక. ఈ జ్ఞానము అజ్ఞానము గురించి చాలా బ్యూటిఫుల్గా చెప్పారు భగవాన్. ఏమని చెప్పారంటే అజ్ఞానం అనేది నిజంగా లేదు, నువ్వు ఎవరో నీకు తెలియకపోవటం అజ్ఞానం. అజ్ఞానం నిజంగా ఉంటే అది పోదు. అజ్ఞానం అనేది లేదు అసలు, నువ్వు ఎవరో నీకు తెలియకపోవటమే అజ్ఞానం. తెలిస్తే జ్ఞానం, అంతకంటే ఏమి లేదు. అది ఎంత సింపుల్గా ఉందో చూడండి. దీన్ని ఏదో దాన్ని ఒకే గాబరా పెట్టేసుకుని ఇది అజ్ఞానం ఉన్నట్టుగా మనం భావన చేసేసుకుని దానికి ఏది మళ్ళీ దాన్ని రిమూవ్ చేసుకోవడం కష్టమని ఇలా చేసుకుంటున్నాం, ఇలాగా దాన్ని కల్పించుకుంటున్నాం ఎక్కువ. ఇవన్నీ కూడా ఈ కోశాల గొడవ, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనమయ కోశం, ఈ కోశాల గొడవ, మనకు అవసరమైన మైండ్ క్రియేట్ చేసే గొడవలు, ఇవన్నిటి గురించి భగవాన్ ఏం చెప్పారంటే నువ్వు ఇల్లు తుడిచి వేసిన తర్వాత ఆ దుమ్ము పెంట మీద పడేయాలి. పెంట మీద పడవేయటం మానేసి ఆ దుమ్ములో ఉన్న సూక్ష్మ కణాలు, లేదా దుమ్ములోని చీమలు, ఎర్ర చీమలు ఎన్ని ఉన్నాయి, నల్ల చీమలు ఎన్ని ఉన్నాయి, పెద్ద చీమలు ఎన్ని ఉన్నాయి, ఆ దుమ్ములో ఉన్నటువంటి గొడవలు ఏమి ఉన్నాయి, డస్ట్లో ఏముంది, అవన్నీ లెక్క పెట్టుకోవడం నీకేం ప్రయోజనం లేదు. లెక్క పెట్టుకున్నా ఆ దుమ్ముని నువ్వు పెంట మీద పడేయాలి. లెక్క పెట్టుకోకపోయినా పోయి పెంట మీద పడేయాలి. నువ్వు పెంట మీద పడేసే వస్తువు గురించి దాని లెక్కలు చూసుకోవటం, దాని కౌంటింగ్, నీకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అన్నారు. ఏ కోసం నువ్వు తుడిచి వేయబడిన తర్వాత పెంట మీద పడేసే వస్తువుని దాని కౌంటింగ్ నీకు అనవసరం, దానివల్ల నీకు సాధన కూడా అది ఉపయోగపడదు అని భగవాన్ చెప్పారు. అసలు మన దుఃఖం కూడా మనకు కొన్ని కల్పించుకుని గొడవల వల్లే మనకు దుఃఖం వస్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ భీమవరం అన్నింటికి 6 గంటలకి అని తెలుసుకోవాలి మనం వెళ్ళాలంటే. అది మెకానికల్ నాలెడ్జ్, దానివల్ల మన బుర్ర ఏం పాడవద్దు. ఈ సైకలాజికల్గా ఒక లేటుగా వస్తున్నామో, దారిలు ఎక్కడైనా పడిపోతున్నామో, ఎక్కడైనా డీలేలు అయిపోతున్నామో, ఇలాగ ముందుగా గొడవ పెట్టేసుకుంటాం. లేకపోతే వర్షం గాలిగానే వచ్చేస్తున్నామో, చివరికి డెస్టినేషన్కి వెళ్ళలేము, సరిగ్గా వెళ్తాము, పోటాడిస్తాము, ఏదో ఏదో మైండ్ క్రియేట్ చేస్తుంది చాలా గొడవలు. అది ఏమైపోతుందో అది ఇలా దానివల్ల మనకు దుఃఖం వస్తుంది. మెకానికల్ నాలెడ్జ్ వల్ల దుఃఖం రాదు మనిషికి, ఈ కల్పించుకున్న గొడవల వల్లే మనిషికి దుఃఖం వస్తుంది. డిస్టర్బెన్స్ ఎక్కడ ఉందంటే మైండ్లోనే ఉందన్నారు. ఆ మైండ్ తీసుకుని పక్కన పెడితే ఏమి లేదు. ఏ సత్యాన్ని నువ్వు వెతుకుతున్నావో, ఏ నిర్వాణ స్థితిని పొందటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అది ఎవరో కాదు, అది నువ్వే. అంటే ఏ వస్తువునైతే నువ్వు పొందటానికి ప్రయత్నం చేస్తున్నావు, వస్తువు యొక్క అనుగ్రహం పొంద అనుగ్రహం లేకుండా వస్తువు నువ్వు పొందలే. అది దేన్నైతే మనం పొందటానికి ప్రయత్నం, ఏ సద్వస్తువును అయితే పొందటానికి ప్రయత్నం చేస్తున్నామో, ఆ సద్వస్తువు యొక్క అనుగ్రహం లేకుండా మటుకు మనం అదని పొందడం. ఆ సద్వస్తు యొక్క అనుగ్రహం మటుకి అది తాత కాదు, అది తాతక తాతకి అతీతమైనది. అది అది మనం గ్రహించాలి. అది కేవలం కామం ఒక తలంపు, కోపం ఒక తలంపు, చిరాకు ఒక తలంపు, భేదబుద్ధి ఒక తలంపు, వేరు బుద్ధి, నీవు నేనంటే వేరు బుద్ధి ఒక తలంపు, ఇవన్నీ తలంపులే. ఏ సత్యాన్ని అయితే మనం వెతకటానికి ప్రయత్నం చేస్తున్నామో అది దాని అనుగ్రహం లేకుండా దాన్ని మనం పొందగలం. అది అంటే ఏంటి, దాని అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది మనకి? మనకు అది కావాలి, అన్నీ కావాలి, అది కావాలి అని, అది ఒక్కటి మాత్రమే కావాలనుకున్న వాళ్ళని అది అనుగ్రహిస్తుంది. మనకి దేవుడు కావాలి, అన్నీ కూడా కావాలి, కానీ దేవుడు మాత్రమే కావాలనుకున్న వాళ్ళకి మటుకు అది అనుగ్రహిస్తుంది. అది అనుగ్రహిస్తుంది, దాని అనుగ్రహం లేకుండా దాన్ని మనం తెలుసుకోలేము, పొందలేము. అంటే అనుగ్రహం అనేది మటుకి తలంపు, తలంపు కాదు, ఈ జననానికి, ఈ మరణానికి, ఈ తలంపులకి, మనస్సుకి అతీతమైనది. ఇవన్నింటికి కూడా అతీతమైనది, మన ఊహకు అందరిది, మన ఊహకి అందనటువంటి విషయం. అంటే సటిల్ ఇంటలెక్ట్ కూడా ఉంది, అది మామూలు ఇంటలెక్ట్ కాదు, అంటే స్థూలమైనటువంటి బుద్ధికే కాదు, సటిల్ ఇంటలెక్ట్ కూడా అది ఉండదు. అంటే తెలివి తక్కువ వాళ్ళకి అహంకారం ఉంటుంది, తెలియని వాళ్ళకి అహంకారం ఉంటుంది. మీకు అర్థమవుతుంది? కానీ తెలివి తక్కువ వాళ్ళ అహంకారం బయటకు కనిపించిపోతూ ఉంటుంది, తెలివైన వాళ్ళ అహంకారం ఏంటంటే అది కనపడకుండా చూసుకుంటారు, డ్రెస్సింగ్ ఇస్తారు. దాన్ని వాడు తెలివితేటలు ఏం చేస్తా అంటే, వాడు అహంకారం బయట కనపడకుండా చూపించుకోవడానికి అది పనికి వస్తుంది కదా, వాడు తెలివి అహంకారాన్ని చంపడానికి వాడు తెలివి ఉపయోగపడదు.
మీరు జాగ్రత్తగా చూడండి, కొంచెం సటిల్ ఇంటలెక్ట్ ఉన్నవాడికి కూడా ఈగో ఉంటుంది, కానీ ఈగోని బట్టి బయటకు రివీల్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాడు. నీకు కనపడకుండా మటుకి వాడు మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. మనస్సు ఏం చేస్తుందంటే, నువ్వు ప్రాపంచిక విషయాన్ని సేకరించి పెట్టమంటే సేకరించి పెడుతుంది మనస్సు. నీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషను గ్యాదర్ చేసి పెడుతుంది. కానీ తను తాను అణచుకోవడానికి అది ఇష్టపడదు, తను తాను కంట్రోల్ చేసుకోవడానికి అది ఇష్టపడదు. ఏం చేయాలి, తను తాను కంట్రోల్ చేసుకుంటే అది పోతామో అని దానికి భయం, అది ఉండదేమో అని దానికి ఉండదేమో అని దానికి భయం, అంతే కదా. అయితే మనస్సు ఏం చేస్తుందంటే, నన్నేం వాచింగ్లో పెట్టకు, నీకు కావాలి నన్నేం భూమిలో పెట్టకు, నీకు కావాల్సిన విషయాలను కూడా సేకరించి పెడతా ఉంటాను అని చెబుతూ ఉంటుంది. గాఢ నిద్రలో ఉండగా మనస్సు అణిగిపోతున్నాయి, మనస్సు కల్పించినవి కూడా అణిగిపోతున్నాయి. అక్కడ ఉన్నాం అయితే అక్కడ మనం ఎలా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం. మనస్సు లేనప్పుడు మేము అశాంతిగా లేము, శాంతిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. స్లీప్లో నువ్వు హ్యాపీగా ఉన్నావు, చాలా సుఖంగా ఉన్నావు నువ్వు, కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు సుఖంగా ఉండలేకపోతున్నావు? ఎవరో నీ తోడుకోళ్ళు లేకపోతే నీ అత్తగారు, నీ గ్రామస్తులు, నీ కుటుంబ సభ్యులు ఎవరో అడ్డు రావటం లేదు, ఎవరో ఇతరులు అడ్డు వస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు. నీ అశాంతికి కారణం బయట లేదు, నీ అశాంతికి కారణం నీ లోపలే ఉంది. అది నీ ఒకటే కారణం, గాఢ నిద్రలో నువ్వు ఏ శాంతి అయితే నువ్వు అనుభవిస్తున్నావు, ఆ శాంతి నువ్వు జాగ్రత్త అవస్థలో నీ అనుభవానికి రావటం లేదు. నీ అనుభవానికి రాకుండా చేసేది ఎవరు, ఇతరులు కాదు, ప్రపంచం కాదు, దేవుడు కాదు, ఎవరు కాదు, నీ అహంభావనే అడ్డొస్తుంది. ఆ గాఢ నిద్రలో నువ్వు అనుభవిస్తున్నటువంటి పీసు ఈ జాగ్రత్త అవస్థలో నీకు అనుభవానికి రాకుండా అడ్డొచ్చేది నీ అహంభావన అడ్డొస్తుంది. అంచేది అహంభావం, ఆ శాంతి నీకు పొందటానికి నీ అహంభావన అడ్డొస్తుంది. కాబట్టి మన ఆధ్యాత్మిక పురోగతికి, ఆ చైతన్యం యొక్క పురోగతికి అడ్డొచ్చింది మన అహంభావనే. అంటే ఈ అహంభావన కనుక తొలగించుకుంటే మనం గూట్లో పడిపోతాం, ఉరగాయి గుహలో పడిపోతాం. శ్మశానంలో దేహాన్ని భరం చేసినప్పుడు, దేహాన్ని కాల్చినప్పుడు దేహగతమైన చరిత్ర పూర్తి అయిపోతుంది. కానీ ఈ నేను యొక్క చరిత్ర పూర్తి కాదు. ఆ నేను శరీరం లేకుండా అది ఉండలేదు. అంటే అది శరీరాన్ని వెతుక్కోవడం కోసం, ఒక శరీరాన్ని ధరించడం కోసం అది తల్లి కడుపులో ప్రవేశిస్తుంది. అప్పుడు దానికి ఒక దేహం వస్తుంది, దేహంతో తాదాత్మ్యం పొందిపోతుంది. ఆ దేహమే తాను అనుకుంటుంది, మరి దేహం మరణించినప్పుడు తాను మరణిస్తానని అనుకుంటాను ఉంటుంది. అంటే అది ఈ శవాలను వేసుకు తిరుగుతూ ఉంటుంది. ఇది ఈ ఈ శవాలను మోయించడం దాని పని. దేహం వస్తే ఏమొస్తుంది, ఆ లోకం వస్తుంది. అంచేత మరి దానికి బట్టి మరి దేహం వచ్చినప్పుడు అది కొత్త వాసనలు పూజ చేసుకుంటాడు. ఇదే ఇక్కడ భగవాన్ చెప్పారు, తల్లి కడుపులోంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఎన్ని వాసనలతో అయితే నువ్వు ఉన్నావో, మళ్ళీ ఈ శరీరాన్ని శ్మశానానికి వెళ్ళక ముందు నువ్వు కొన్ని వాసనలను తగ్గించుకోగలగాలి. తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత 10 వాసనలతోటి మనం బయటకు వస్తే ఈ దేహం శ్మశానానికి వెళ్ళక ముందు ఇంకో 10 వాసనలు కల్పించుకుంటున్నాం. అంటే కొత్త వాసనలు దీనికి కలుపుకుంటున్నాం, ఏది మనసుకి, అది దాన్ని బట్టి నీకు పునర్జన్మలు పెరుగుతున్నాయి. అంటే మన సాధన యొక్క ప్రయోజనం ఏమిటంటే, తల్లి కడుపులోంచి బయటికి మనం వచ్చినప్పుడు మనకు 10 వాసనలు ఉంటే, మన శ్మశానానికి వెళ్ళి మన దేహం శ్మశానానికి వెళ్ళిన రోజుకి ఒక 5 వాసనలు అన్నది మనం తగ్గించుకోవాలి. మొత్తమే తగ్గించుకుంటే మంచిదే కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, బయటకు 10 వాసనలతో బయటకు వస్తే మరణించే టైంకి ఇంకో 10 వాసనలు పెంచుకుంటున్నాం, 20 వాసనలతో మనం శ్మశానానికి వెళుతున్నాం. అంటే నీ మనసుకు వాసనలు పెంచుతున్నావు, తలంపుల్ని ఆ పెంచుతున్నావు. అంటే నీకు పునర్జీ జన్మ మరణ ప్రవాహం కూడా అలా కంటిన్యూ అయిపోతాం. మనో నిగ్రహం ఎలాగ సాధించడం కలెక్టర్ గారు అడుగుతున్నారు. నేను ఎవడనన్న ప్రశ్న కూడా మనో నిగ్రహానికి సహకరిస్తాం. ప్రతి మనిషి నేను నేను అని అంటున్నాడు. ఆ నేనని దేహం చెప్పటం లేదు, నేనని ఈ లోపల మనస్సు నీకు నేను అని వ్యక్తం అవుతుంది. నీ మన మైండ్ నీకు ఎలా వ్యక్తం అవుతుంది, నేనుగా వ్యక్తం అవుతుంది. ఆ నేను నువ్వెవడం అని ప్రశ్నించడం వల్ల కూడా అది నిగ్రహించబడదు. అది విచారణ మార్గం, అది విచారణ మార్గం, జ్ఞాన మార్గం. మనస్సే మనకు నేనుగా వ్యక్తం అవుతుంది. ఏదైతే మనకు నేనుగా వ్యక్తమవుతుందో అది నువ్వు హూఈ దిస్ ఐ, ఏదైతే హూయామై అనుకోవటం కంటే హూఈ దిస్ ఐ అనుకోవటం కూడా అనుకోవటం వల్ల ఇంకా మనకి అది చక్కగా ఇంకా బాగా మనకు అవగాహనకు వస్తుంది, మనకు అండర్స్టాండింగ్ బాగా జరుగుతుంది. అంటే హూయామై అనుకోవటం కంటే హూఈ దిస్ ఐ అనుకోవటం ఇంకా మంచిది. అంటే ఏదైతే మనకు నేనుగా వ్యక్తం అవుతుందో, ఏమండి ఆ నేను నువ్వు ఎవరో అని ప్రశ్నించుకోవటం వల్ల అది అది ఏమవుతుందంటే అంతర్ముఖం అవుతుంది. ఈ లోపల బయట అనేది అంతర్ముఖం, బాహ్యముఖం అనేది మనస్సుకు సంబంధించిన విషయాలు, ఆత్మకు సంబంధించిన విషయాలు. కానీ ఆత్మకు లోపల లేదు, బయట లేదు. ఈ లోపల బయట అనేది మనస్సుకి పరిమితమైన విషయాలు, అంతేకాని ఆత్మకు లోపల బయట లేదు. మంచితనం చెడ్డతనం, ఈ రాగాలు, ద్వేషాలు, ఇష్టాలు, అయిష్టాలు, గుడ్నెస్, బ్యాడ్నెస్, ఇవన్నీ కూడా మనస్సుకే పరిమితం. ఇవన్నీ లోపల సర్దోస్తే మటుకి అన్నింటికి అది అతీతం. అంటే ఇక్కడ భగవాన్ చెప్పి నీకు దేహం ఉండొచ్చు, నీకు గౌరవం ఉండొచ్చు, నీకు ధనం ఉండొచ్చు, నీకు విద్య ఉండొచ్చు, ఈ ఏదైనా కాదు. నీకు ఉంటే ఉండొచ్చు, నీకు దేహం ఉండొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, నీకు చదువు ఉండొచ్చు, నీకు గౌరవం ఉండొచ్చు, కానీ ఏమి నువ్వు కాదు. ఉండొచ్చు, ఉండటం వేరు, అవటం వేరు. ధనం నీకు ఉండొచ్చు, కానీ ధనం మటుకి నువ్వు కాదు. ఇక్కడ నువ్వు వీటితో ఐడెంటిఫై అవుతున్నావు. నువ్వు కాని దాని చోట నువ్వు ఏమవుతున్నావు, ఐడెంటిఫై అవుతున్నావు. ఇగ్నరెన్స్లో ఇగ్నరెన్స్ పెరిగిపోతాం. జాతకు అవగాహన చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి నీకు, ఇవన్నీ ఉన్నాయి నువ్వు మటుకి కాదు. నీ హృదయంలో ఇవన్నీ కాకుండా నీ హృదయం లేదు, ఒక సత్యం ఉంది. వీటికి అన్నింటికి అతీతంగా ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనసులో చూడండి, వికారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. తలంపులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే మన జీవుడికి దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చావులు వస్తూ ఉంటాయి, పుట్టుకలు వస్తూ ఉంటాయి. అలాగే నీకు గౌరవం రావచ్చు, పోవచ్చు. ధనం రావచ్చు, పోగవచ్చు. చదువు రావచ్చు, పోవు. ఇవన్నీ వస్తూ ఉంటాయి, వచ్చిపోయి ఏది నువ్వు కాదు. వచ్చిపోయి ఏమి కూడా నువ్వు కాదు. ఇవన్నిటికి అతీతమైనటువంటి వస్తువు, ఎప్పుడు స్థిరంగా ఉండే వస్తువు, శాశ్వతంగా ఉండే వస్తువు, ఒక వస్తువు నీ హృదయంలో నిర్మలమైన వస్తువు, నీ హృదయంలో ఒకటి స్వతంత్రమైన వస్తువు. అంటే నీ హృదయంలో ఉంటుంది ఆ నిలువను చూసావు. అది దేహం లేకుండా, లోకం లేకుండా, దేవుడు లేకుండా, దేనితోటి సంబంధం లేకుండా ఉండగలదు. దాని స్వరూపమే సుఖం. అంటే బాహ్యమైన వ్యక్తులతోటి కానీ, బాహ్యమైన వస్తువులతోటి కానీ, బాహ్యమైన పదార్థాలతోటి కానీ దాని సుఖం కోసం ఆధారపడవలసిన పని లేదు. ఏ చేసి పని లేదు, అది దాని స్వరూపమే సుఖం. అంచేత ఆ సుఖానికి అంతు లేదు. ఆ సుఖానికి ఆభవ ఆభవ సుఖం, అవ్యయ సుఖం, ఆభవ సుఖం, పూర్ణ సుఖం. భగవాన్ చెప్పారు ఉపదేశం, ఆభవ సుఖం, అవ్యయ సుఖం, పూర్ణ సుఖం. అంటే ఆ సుఖాన్ని ఎంత అనుభవించినది లేయం కాదు. ఇప్పుడు మనం డబ్బు ఖర్చు పెడతాండే తరిగిపోవచ్చు. సుఖం ఎక్కడ ఉంది? ఆత్మలో ఉంది కదూ, హృదయంలో ఉంది కదూ, అది నీ స్వరూపంగా ఉంది కదూ. అది నువ్వు ఎంత అనుభవించినా తొలగదు, అది నువ్వు ఎంత అనుభవించినా తొలగదు. అంటే అది ఆభవ సుఖం. శరీరం పుడుతుంది, ఆత్మ పుట్టదు. అంటే ఏంటి, పుట్టుక లేని సుఖం నీ అనుభవంలోకి వస్తుంది. పుట్టుక లేని సుఖం నీకు, పుట్టుక లేని సుఖం ఇది ఆత్మ. పుట్టుక లేని సుఖం ఎక్కడ ఉంది? ఆత్మలో ఉంది. ఆత్మ సుఖం నీకు అనుభవం. ఎప్పుడైతే నీకు ఆత్మానుభవం కలిగిందో నువ్వు ఎటువంటి సుఖాన్ని పొందుతావంటే పుట్టుక లేని సుఖాన్ని పొందుతావయ్యా. అంటే ఆత్మ సుఖాన్ని, ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మకి పుట్టుక లేదు. ఆత్మ సుఖాన్ని నువ్వు పొందుతావు. అవ్యయ ఆభవ పూర్ణ సుఖం, ఇంకా దానికి వెళుతుండదు. ఆ సుఖం నీకు అనుభవంలోకి, ఆ శాంతి నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు క్రియేటర్ వచ్చి కనిపించినా నీకు చూడాలనిపించు. అంటే సృష్టికర్త వచ్చినప్పటికీ, ఎదురుగుండా నుంచున్నప్పటికీ నీకు చూడాలని అనిపించు. అంటే నెసిటీ లేదు నీకు. మానవుడికి దేవుడితో పని ఏమిటి అసలు? దేవుడు సుఖస్వరూపుడు, దేవుడు సుఖస్వరూపుడు. అంచేత వాడు దేవుడు కావాలని అనుకుంటున్నాడు. ఆ సుఖం ఆ నూటికి నూరిపోయాడు. ఆ సుఖం వీడికి అనుభవంలోకి వచ్చినప్పుడు దేవుడితో కూడా వీడికి ఇష్టం లేకాదు, దేవుడితోటి పని లేదు. ఇప్పుడు మనకు మంచినీళ్ళు అవుతున్నాయి అనుకోండి, తాగాలనిపిస్తుంది. మంచినీళ్ళు అవసరం లేనప్పుడు మంచినీళ్ళు ఎదుర్కొన్నా మనం పట్టించుకోం. అదేవిధంగా నీకు సుఖస్వరూపుడు ఉంది. ఆ సుఖస్వరూపం దేవుడి ఏ సుఖాన్ని అయితే పొందుతున్నాడో, దేవుడు ఏ శాంతిని అయితే పొందుతున్నాడో, దేవుడు ఏ ఆనందాన్ని పొందుతున్నాడో, నీకు ఆత్మానుభవం కలిగితే ఆ శాంతి, ఆ సుఖం, ఆనందం నీ సొంతం అవుతాయి. అంటే దేవుడిచ్చి కనిపించినా నీకు చూడాలని ఉండదంటే నీకు ఇష్టం లేకాదు, నీకు అవసరం లేక. మనస్సు నిగ్రహించడానికి రెండు మార్గాలు చెప్పారు అక్కడ. ఒకటి ఏమిటంటే, ది వన్ ఈజ్ టు సీ వాట్ ది మైండ్ ఈస్, దెన్ ఇట్ సబ్సైడ్స్. అసలు మనస్సు అంటే ఏమిటని విచారణ చేయటం. మనం అందరినీ విచారణ చేస్తాం కదా, ఎవరిని కనిపిస్తే మీరెవరు మీరెవరని అడుగుతాం కదా, బొగట్ట చేస్తాం కదా, ఇన్వెస్టిగేషన్ విచారణ చేస్తాం కదా, ఇన్వెస్టిగేషన్ చేస్తాం కదా, మీరెవరు మీరెవరని. అలాగే నీ మనస్సు నువ్వు ప్రశ్నించటం, నువ్వెవరో అని దాన్ని విచారణ చేయటం. అంటే దాని పేడ ఎన్నో జన్మల నుంచి వస్తుంది మనకి. దాని పేడ మనకి ఒక జన్మ నుంచి కాదు, ఒక ఎన్నో జన్మల నుంచి అది వస్తుంది. ఎన్నో జన్మల నుంచి పోయి చేసుకున్న డస్ట్ అంతా అందులో ఉంది. అది అంచేతే నువ్వు దాన్ని ఎవరోనే ప్రశ్నించడం. మనస్సును నిగ్రహించుకోవడానికి ఉపాయాలు ఏమిటన్నా కలెక్టర్ గారు అడిగారు. దానికి సమాధానం ఏంటంటే, మనస్సును నువ్వు ఎవరోనే దాన్ని నాకు ప్రశ్నించుకుంటున్నావు. ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నావో ఆగటం ప్రారంభిస్తుంది. అడిగిన మనస్సు కానీ ఆత్మానుభవం కలగదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అణిగిన మనస్సు కానీ ఆత్మానుభవం కలగదు. రెండు పద్ధతులు. మనసును ఎవరని ప్రశ్నించడం వల్ల అది అణుగుతుంది, లేదా ఏక వస్తువుని చింతించడం వల్ల కూడా అది అణుగుతుంది. ఏక వస్తువునే మీరు చింతిస్తూ ఉంటారనుకో, దాని వల్ల దాని రకంగా కూడా మనస్సు అణుగుతుంది. అంటే విచారణ మార్గంలోనే అది అణుగుతుంది. ఏక వస్తువు నిరంతరము చింతించడం వల్ల, సరళ చింతన వల్ల, విరళ చింతన కాదు సరళ చింతన వల్ల, నిరంతరము నీకు ఇష్టమైన వస్తువును తీసుకుని ఆ ఇష్టమైన వస్తువుని దాన్ని నిరంతరము దాన్ని చింతించడం వల్ల, దాన్ని మెడిటేట్ చేయటం వల్ల, ఆ నీకు ఏ వస్తువు అయితే ఇష్టమో దాన్ని నిరంతరము ధ్యానించడం వల్ల కూడా మనస్సు నశిస్తుంది. పూజ చేసినా మనో నిగ్రహానికి, జపం చేసినా మనో నిగ్రహానికి, ధ్యానం చేసినా మనో నిగ్రహానికి. దేవలక్షణాలు ఉన్నవాడు తిరిగి పుడతాడు. ఇంకా దేవలక్షణాలు ఉన్నవాడే తల్లి కడుపు వెతుక్కుంటాడు. జీవలక్షణాలు లేనివాడు పుట్టడు. ఇంకా వాడికి అవసరం లేదు కాబట్టి, వాడికి వాడికి బాడీ అవసరం లేదు. జీవలక్షణాలు లేనివాడికి శరీరం ఉన్న ఒకటే, లేకపోయిన ఒకటే, ప్రపంచం కనిపించిన ఒకటే, ప్రపంచం కనిపించకపోయిన ఒకటే. కానీ జీవలక్షణాలు ఉన్నవాడు శరీరం లేకపోయినా కంగారు పడతాడు, ప్రపంచం కనిపించకపోయినా కంగారు పడతాడు. అంటే జీవలక్షణాలు ఉంటే పునర్జన్మ వస్తుంది. వాడికి పునర్జన్మ ఎందుకంటే జీవలక్షణాలు దేహం లేకుండా వ్యక్తం కావడానికి అవకాశం లేదు. వాడికి ఏదో మ్యాటర్ ఉండాలి. ఆ జీవలక్షణాలు వ్యక్తం కావడం కోసం ఒక మ్యాటర్ ఉండాలి. ఇప్పుడు మీరు సినిమా చూడాలనుకోండి, మీరు కళ్ళు లేకుండా సినిమాలు ఎలా చూస్తారు? అది అయితే జీవలక్షణాలు ఉన్నవాళ్ళకి తప్పనిసరిగా బాడీ వస్తుంది. ఏం చేసి బాడీ వస్తుంది అంటే జీవలక్షణాలు వ్యక్తం కావడం కోసం బాడీ ఉండాలి. బాడీ లేకుండా ఈ వ్యక్తం అవడానికి కోసం వ్యక్తం అవడానికి అవకాశం లేదు. భగవాన్ అన్నవాడు ఎవరికైనా మేము మాకు దుఃఖంగా ఉందంటే భగవాన్ అంటే మీ దుఃఖం నా చేతి వేసుకొని చూపించండి అన్నవారు. నేను చాలా బాధగా ఉందండి, మాకు దుఃఖంగా ఉందంటే భగవాన్ ఏం చెప్పారంటే మీ దుఃఖం నా చేతిలో వేసుకుని చూపించండి అన్నవారు. దుఃఖం అనేది ఒక తలంపే, దుఃఖం అనేది ఒక తలంపే. ది వన్ ఈజ్ టు సీ వాట్ ది మైండ్ ఈజ్, దెన్ ఇట్ సబ్సైడ్స్, అది అణిగిపోతుంది. దాన్ని విచారణ చేస్తుంటే అది అణిగిపోతుంది. అయితే దానితో తాదాప్త్యం పొందటం మానేయాలి. దానితో మనం తాదాప్త్యం పొందటం మారు. యు ఆర్ నైదర్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్, యు మటర్ సెల్ఫ్, యు ఆర్ ద ట్రూత్, యు ఆర్ బ్రహ్మం, యు ఆర్ గాడ్. దేవుడు ఎక్కడో 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 దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు కదా, ఆ దేవుడు యొక్క స్వరూపం అదే. నువ్వే బ్రహ్మము, నువ్వు వెతికే సత్యము కూడా నువ్వే. ఎక్కడో సత్యం సత్యం ఉంది అనుకుంటున్నావు కదా, సత్యం కూడా అది కూడా నువ్వే. అది కూడా నువ్వే వస్తువు కోసం అయితే వెతుకుతున్నావు. ఆ వస్తువు ఎవరు? నువ్వే. యు ఆర్ దట్, అది నువ్వే. యు ఆర్ ది ట్రూత్, యు ఆర్ గాడ్, యు ఆర్ బ్రహ్మం. ఇప్పుడు ఏ విధంగా అయితే దేహంతో తాదాప్యం పొందుతున్నావు, అలాగే బ్రహ్మంతో ట్రూత్ తోటి కనుక తాదాప్యం పొందడం కనుక ప్రారంభిస్తే మనసు కూడా అణిగిపోతుంది. దేర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్ ఇస్ ద సెల్ఫ్ ఈజ్ రియలైజ్డ్. బ్రహ్మానుభవం పొందిన వాడికి నిగ్రహించుకోవడానికి ఒక మనస్సు అంటూ మిగలదు. ఇక్కడ ఉంటే కదా కంట్రోల్ చేసుకోవడానికి, ఉంటే నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అయితే భగవాన్ ఏం చెప్పారు, ముందు నువ్వు రోగం ఉందో లేదో చూసుకో. రోగం లేకపోతే మెడిసిన్ అక్కర్లేదు, రోగం ఉంటే మందు వాడిది. కానీ అసలు మనసు ఉందో లేదో చూసుకో. మనసు ఉంటే నిగ్రహించుకుంది, కానీ లేకపోతే గొడవ లేదు. మనసు దగ్గర గుణం ఏంటంటే రూపం చేత ఆకర్షించబడదు. దేవుడి యొక్క రూపాన్ని ఎందుకు స్మరించమన్నారంటే ఈ మనస్సుకి అని చెప్పి ఏదో ఒక రూపం ఉండాలి, నామం ఉండాలి. అయితే మీకు ఏదో ఒక రూపాన్ని తీసుకుని మీరు నిరంతరము ఆ రూపాన్ని చింతించడం వల్ల కూడా మీ మనస్సు అడుగుతుంది. మీకు ఇష్టమైన రూపం అంటే మీ ఫేవరెట్ గాడ్, ఎవరొకరు మీకు ఇష్టమైన రూపం మీరు తీసుకోండి. తీసుకుని మీ రూపాన్ని నిరంతరము చింతించడం వల్ల కూడా, అంటే ఆ రూపం మీద మనస్సుని, ఆ రూపం రూపానికి ఆకర్షించబడే గుణం మనస్సుకు ఉంది కాబట్టి మీరు నిరంతరం ఆ రూపాన్ని ధ్యానం చేయటం వల్ల, రూపాన్ని స్మరించడం వల్ల, ఆ రూపం మీద ధ్యాస పెట్టుకోవడం వల్ల, ధ్యాస రాకుండా ధ్యానం రాదు. ఆ రూపం మీద మీరు ధ్యాస పెట్టుకోవడం వల్ల, మీరు నిరంతరం ధ్యానం చేయటం వల్ల కూడా మీకు మనస్సు నశిస్తుంది. అంటే ఏంటి, మనస్సు చేతే ధ్యానం చేయించి మనసునే చంపటం. ధ్యానం చేసేది ఎవరు? మనస్సే. చచ్చిపోయేది ఎవరు? మనస్సే. విచారణ చేసేది ఎవరు? మనస్సే. చచ్చిపోయేది ఎవరు? మనస్సే. అంటే ఆ మనస్సుతో ధ్యానం చేస్తే ఆ ధ్యానం చేయలేదు, ప్యూర్ మైండ్ అవుతుంది. ప్యూర్ మైండ్ ఎప్పుడైతే వచ్చిందో నీకు రియలైజేషన్ వచ్చేసినట్టే లెక్క. చేతిలో ఉన్న ముద్ద నోట్లో పెట్టుకోవడం ఎంత తేలికో, నీకు ప్యూర్ మైండ్ కనుక వస్తే బ్రహ్మాండ భూమి కలగటం అంత తేలిక. ఈ సత్పురుష సహవాసం, ఈ సద్గ్రంథ పఠనం, ఇవన్నీ కూడా ప్యూర్ మైండ్ కోసమే. అంటే ఏ సత్యం కోసం మీరు తెలుసుకోవడానికి అది సాధనలో చేస్తున్నారు, అది మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎక్కడ మీకు దూరం లేదు, అది మీరే. అది ఎవరు? అది మీరే. అది మీరే ఉన్నారు. అది మీకు తెలుసున్నా మీరే, తెలియకపోయినా మీరే. తెలిస్తే సుఖపడతారు, తెలియకపోతే దుఃఖం. జన్మ జన్మలకి ఇదంటాడు. కలెక్టర్ గారు ఏమంటారంటే, మేము ప్రాపంచిక మనుషులు, ఏదో ప్రాపంచిక గొడవలు ఎక్కువ ఉంటాయి మాకు, అడ్మినిస్ట్రేటర్స్ మేము, రకరకాలైనటువంటి మాకు ఇబ్బందులు ఉంటాయి. లోకాచారంగా దేవుణ్ణి ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, కానీ దేవుణ్ణి ప్రార్థించినప్పటికీ మాకు తగినటువంటి సంతృప్తి కలగటం లేదు. తగినటువంటి మాకు మేము పొందవలసినటువంటి స్థితి మనం మేము పొందలేకపోతున్నాం. మాకు ప్రాపంచికమైనటువంటి ఇబ్బందులు ఉన్నమాట నిజం. మాకు ప్రాపంచమైనటువంటి ఆవేశాలు, తర్వాత ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఉన్నమాట నిజం. కానీ ఏదో మామూలుగా ఏదో ఉదయం సాయంత్రం దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాం, కానీ మేము పొందవలసినటువంటి ఆధ్యాత్మికంగా మేము పొందవలసినటువంటి పురోగతి మటుకు పొందలేకపోతున్నాం. వట్కని వీడు, మేము చేయవలసింది ఏమిటి ఇప్పుడు? అది మేము ఉన్న పరిస్థితి మీకు చెప్పాం, ఇప్పుడు మేము ఏం చేయగలగాలి, ఏమి చేయవలసింది ఏమిటి అని 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 భగవాన్ నా కలెక్టర్ గారు అడిగారు. భగవాన్ ఏమన్నారండి, చిన్న మాటలు ట్రస్ట్ కాదన్నారు. నువ్వు భగవంతుని నమ్మితే అన్నీ అయ్యే చక్కపుచ్చుకుంటాయన్నారు. ఇంక అర్థమవుతుంది, ట్రస్ట్ కాదు. అది ప్రశ్న ఏమో నాలుగు వాక్యాలు అడిగారు కలెక్టర్ గారు. భగవాన్ ఒక చిన్న మాటలు చెప్పారు, రెండు వర్డ్స్లో చెప్పేసి, ట్రస్ట్ కాదు, నువ్వు భగవంతుని విశ్వసించు, బరువు ఆయన మీద ఇయ్యి, ఆయనే చూసుకుంటాడు. అయితే బరువు ఆయన మొయ్యడం నువ్వు భయపడుతున్నావు. ఈ కలెక్టర్ గారితో భగవాన్ ఏం చెబుతున్నారంటే, బరువు దేవుడి మీద ఇయ్యి, ఆయన మోస్తాడు. కానీ భయం ఏంటంటే, తీరా భయం బరువు ఆయన మీద వేస్తే ఆయన మొయ్యలేడమని నీకు భయం. అంటే మన అందరం ఎంత తెలివి తక్కువ వాళ్ళంటే భగవాన్ చెప్పారు. ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నట్టు, ప్రయాణం చేస్తుంటే పెట్టాడు, నెత్తిమే పెట్టుకున్నాడట. అంటే వాడు ఉద్దేశం ఏంటంటే, ఆ పెట్టి రైలు వేస్తే రైలు మొయ్యలేదమ్మా అనట. నీకు అర్థమవుతుంది? అంటే ఆడు నెత్తిమే పెట్టుకున్నప్పుడు కూడా బరువు ఎవరు మోస్తున్నారు? రైలే మోస్తుంది. ఆ రైల్లో ఉన్నప్పుడు కూడా పెట్టి బరువు ఎవరు మోస్తున్నారు? రైలే మోస్తున్నారు. ఎలాగైనా రైలే మోస్తాం. ఆ పెట్టి రైలు మొయ్యలు రైలుకి బరువు అవుతున్నాయి మనం, వాడిని ఎత్తి మీద పెట్టుకుంటే వాడిని చూసి ఎంత నవ్వుతున్నాం మనం, వాడు ఎంత తెలివి తక్కువ మనం అనుకుంటున్నాం కూడా, మనమేం కూడా అంతే తెలివి తక్కువ అన్నారు భగవాన్. అది నెత్తి మీద పెట్టి ఎలా పెట్టుకున్నాడు? మనం డోయర్షిప్ కర్తృత్వం మన నెత్తి మీద పెట్టుకున్నాం. ఏం చేయంటే, జరిగేదంతా ఈశ్వర సంకల్పం ప్రకారం జరుగుతాం, జరిగేదంతా ఈశ్వర సంకల్పం ప్రకారం జరుగుతాం. కానీ ఒకసారి మనం అనుకున్నవి జరుగుతాయి, ఒకసారి మనం అనుకున్నవి జరగవు. జరిగేదంతా ఈశ్వర సంకల్పం, అనుకునేదంతా మన సంకల్పం. అంటే మన సంకల్పం ఆయన సంకల్పం కలిసినప్పుడు ఆ పని జరుగుతుంది, అప్పుడు నా వల్ల జరిగిందని మనం అనుకుంటాం. ఆయన సంకల్పం మన సంకల్పం కలవనప్పుడు ఆయన సంకల్పం జరుగుతుంది, కానీ మన సంకల్పం జరగదు. ఇంకే మన తల్లి కడుపులో ఉండగానే మన శరీరానికి సంబంధించిన సినిమాలు అనేవి తీసేసి ప్లానెట్ మీద పంపిస్తారు. మన తల్లి కడుపులో ఉండగానే మన సినిమాలు తీసేస్తారు. అంటే ఈ శరీరం ఎక్కడ, ఈ బొమ్మ ఎక్కడ ఆడాలి, రాలింగ్లో ఎంతకాలం ఉండాలి, పాలకొల్లు ఎంతకాలం ఉండాలి, విశాఖపట్నంలో ఎంతకాలం ఉండాలి, ఇది ఏ ఉద్యోగం చేయాలి, ఎవరి చేత మొట్టికెళ్ళి తినాలి, నీకు అర్థమవుతుంది? ఇది ఏ ఆ దేహం ఏ రోజున ఏ గంటలో ఏ క్షణంలో ఎక్కడ ఉండాలి, సినిమా అక్కడ తీసేస్తారు. శరీరం ఏ పని మీద అయితే ఎర్త మీదకి వచ్చిందో, ఏ కర్మానుభవం పొందడం కోసం ఎర్త మీదకి వచ్చిందో, అనుభవం పొందిన వెంటనే ఆ శరీరం మరణిస్తుంది. మన తల్లి కడుపులో సినిమాలన్నీ తీసేసి ఈ ప్లానెట్ మీద పంపిస్తారు. ఈ బొమ్మలన్నీ ఆడేసి మరి ఏదో రోజున మరుగైపోతాయి. జరగవలసినంతా ప్రతిదీ భగవంతుని నిర్ణయం ప్రకారం జరుగుతుంటే, మా పూజలు ఎందుకు, మా జపాలు ఎందుకు, మా ధ్యానాలు ఎందుకు, మా విచారణ ఎందుకు, మా నదుల్లో మొలగటాలు ఎందుకు, ఇవన్నీ యజ్ఞాలు ఎందుకు, యాగాలు ఎందుకు, ఈ పనులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేయాలి మేమన్నారు. పూజలు ఈ జపాలు ఎందుకు చేయాలంటే, నువ్వు బాడీతో ఐడెంటిఫై అవ్వకుండా ఉండటం కోసం. నీ సాధన అంతా కూడా బాడీ దాని కోర్సు తీసుకుని నువ్వు వెళ్ళిపోతూ ఉంటుంది. బాడీతో కనుక నువ్వు ఐడెంటిఫై అవ్వకపోతే నీకు దుఃఖం పడుతుంది, నేను ముట్టుకోదు, అప్పుడు ఇమోటల్ స్టేట్ నువ్వు పొందుతావు. బాడీ దాని కోర్సును తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ దాంతో నువ్వు ఐడెంటిఫై అవ్వకు. నీకు గౌరవం రావచ్చు, నీకు అగౌరవం రావచ్చు. గౌరవం వచ్చినప్పుడు పొంగిపోకు, అగౌరవం వచ్చినప్పుడు కుంగిపోకు. గౌరవం వచ్చినప్పుడు పొంగిపోతావు అనుకో జీవ లక్షణాలు పెరిగిపోతాయి, అగౌరవం వచ్చినప్పుడు కుంగిపోతావు అనుకో జీవ లక్షణాలు పెరిగిపోతాయి. అంటే పునర్జన్మ హేతువులు పెరిగిపోతూ ఉంటాయి. అంటే బాడీ దాని కోర్సు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. నీ సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే, దాంతో ఐడెంటిఫై అవ్వకుండా ఉండటం కోసం. నీకు ఏదైనా డబ్బు ఉంది అనుకో, ఉండని డబ్బు ఉండని, నువ్వు డబ్బు పాడు చేసుకోమని చెప్పడం, దాంతో ఐడెంటిఫై అవ్వకు. లేకపోతే నువ్వు ఏదైనా పెద్ద పోస్టులో ఉన్నావు అనుకో, పెద్ద ఏదైనా పదవులో ఉన్నావు అనుకో, ఉంటే ఉండు, దాంతో ఐడెంటిఫై అవ్వు.